పరమాత్మనే నమః. థ్యాంక్ యూ అమ్మ గ్రీష్మ. ఈరోజు మన నల్లకుంట లక్ష్మి ఇది వరకు ఒకసారి షేరింగ్ చేశారు, మనందరికీ తెలుసు. సావిత్రి మామ గారు మనవరాలు, సరస్వతి ఆంటీ కూతురు, అంటే 5 జనరేషన్ వీళ్ళంతా కూడా మంచి భక్తులు. అండ్ హైదరాబాద్కి ఫస్ట్ ఫౌండేషన్ అంటే సావిత్రి మామగారు ఇల్లు అనమాట. ఆవిడ మహాత్మురాలు, ఇంకా ఆవిడ తలపెట్టుకోకుండా అసలు బహుశా భక్తులకి, పాత భక్తులకి, హైదరాబాద్ భక్తులకి ఎస్పెషలీ నాన్నగారిని తలపెట్టుకుంటే సావిత్రి మామగారు, తర్వాత లక్ష్మి గుర్తొస్తూ ఉంటారు అనమాట. అండ్ సావిత్రి మామగారు ఇల్లు ఆశ్రమంలో ఉండేది, మహాత్ములు ఎవరు వచ్చినా హైదరాబాదు వాళ్లే వాళ్లే అడిగి మరీ సావిత్రి మామగారు ఇంటికి వచ్చేవారు. ఎందుకంటే ఆవిడకి అంటే ఆకాశమంత హృదయం ఆవిడది, నాన్నగారికి ఆవిడంటే చాలా హార్ట్కి చాలా దగ్గర. సో అంటే ఇంకా ఆవిడ సంతానం ఏంటి, మన సరస్వతి ఆంటీ ఏంటి, మన పద్మ, ఈరోజు మన పద్మ మాట్లాడుతున్నారు సరస్వతి గారు అమ్మాయి, పద్మ చంద్రకళ ఇద్దరు చాలా నాన్నగారికి హార్ట్కి చాలా క్లోజ్, సబ్జెక్ట్కి చాలా క్లోజ్, వాళ్ళ ఆచరణలో ఉంటుంది జీవితంలో. పద్మ అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎప్పుడు సౌమ్యంగా చాలా సాఫ్ట్ హార్టెడ్ అనమాట, వెరీ టెండర్ ఎట్ హార్ట్ అండ్ వెరీ 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 స్వీట్. ఎప్పుడు కూడా స్క్రీన్ మీద బయటికి ఆవిడ కనపడలేదు, కానీ లైక్ అపారమైన భక్తి ఆవిడకి. అండ్ మాకు చంద్రకళ అంటే కూడా బాగా క్లోజ్, ఎందుకంటే మేమందరం కలిసి నాన్నగారి దగ్గరికి ఎక్కువ అరుణాచల్ వది వెళ్ళడం కొత్తలో, తర్వాత చంద్రకళ ఆంటీ కూడా బ్యూటిఫుల్ లోపల ఆత్మజ్ఞానానికి తాలూకు చాలా అనుభవాలు, తర్వాత అందులో స్థిరపడడం, ఆవిడ ఈ సైలెన్స్లోకి వెళ్ళడం అంటే అందరికీ గర్వకారణం యాక్చువల్గా. అంటే మన భక్తుల్లో నాన్నగారు చెప్పిన స్థాయి అందుకోగలిగిన భక్తుల్లో అరుదుగా ఉన్న వాళ్ళలో కొంతమంది. అండ్ వాళ్ళ భక్తిని మనం నోటితో చెప్పడం కన్నా వాళ్ళ అనుభవం నాన్నగారితో వింటే మనకే అర్థమవుతుంది. సో పద్మాంటి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు మాట్లాడతారా లేదా అనుకుంటూ ఉన్నాము, మీరు ఒప్పుకుని మాట్లాడడం మాకు చాలా ఆనందం. లక్ష్మి ఆంటీ అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే
చాలా ఎక్కువ చేసి చెప్తున్నావు.
లక్ష్మి ఆంటీ అయితే ఇదిగో నాన్నగారే అనేశారు వివేకానంద అని. సో
లక్ష్మికి చాలా అనిజమే ధైర్యం అన్ని ఉన్నాయి దానికి, నేను ఎప్పుడు ఇలాగ మాట్లాడటం అలవాటు లేదు.
అలవాటు లేకపోయినా అంటే నాన్నగారు అనేవారు, ఇప్పుడు మా సిస్టర్స్ మధ్యలో కూడా అంటే ఒకరికి ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు ఒకరికి ఉండకపోవచ్చు, అలా అని లోపల అందరూ సమానమే అని.
ఉషా నాన్నగారు కూడా లక్ష్మిని అడిగేవారు, పద్మ ఎప్పుడు నా చెప్తుందా అని అడిగేవారు.
సో బాగుంది,
లక్ష్మిని అడిగేవారు నన్ను పక్కన ఉన్నా సరే అంటే చెప్తుందండి నాన్నగారు అనేది. ఇది అంటే నేను ఎప్పుడు చెప్తున్నానంటే, కానీ ఒకటి మాత్రం ఉషా, నాన్నగారిని కలిసినప్పుడు అలా జిన్నూరు వెళ్ళినా నేను పర్సనల్ గా నాకు నా స్పందన మాత్రం చాలా వివరంగా లక్ష్మికి వచ్చి చెప్పేదాన్ని.
అవునా, బహుశా
ఆ విషయంలో డౌట్ లేదా?
బహుశా ఇప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ లేకపోతే లక్ష్మి అంటే అందేసుకుంటారు సో పర్వాలేదు మనకి.
అలా చెప్పేదాన్ని కానీ సబ్జెక్ట్ వైజ్ అలా అలవట్లేదు. ఏదన్నా నాలుగు ముక్కలు నచ్చింది మాత్రం వచ్చి రాగానే నాన్నగారు ఇలా అయిందని మాత్రం చెప్పేసేదాన్ని.
చెప్పేవారాసుకుంటే
గానీ అసలు
నాకు
ఇంకా లక్ష్మి కూడా అలాగే ఫీల్ అయ్యేది, పాపం ఎంత చూసినట్టు చెప్తున్నావే అన్నట్టు.
అదొకటి అంటే లక్ష్మి అంటే మీరు కూడా నేను మీరు అసలు సిస్టర్స్ అనుకునేదాన్ని, ఎందుకంటే ఎవరి కోడలు ఎవరికి అర్థమయ్యేది కాదు నాకు.
అవునమ్మా అవును, అలాగే ఉండేవాళ్ళంలే కుటుంబం అంతా.
ఎందుకంటే కుటుంబంలో ఎవరు పిల్లలు ఎవరు కోడళ్ళు అనేది అసలు ఎవరికి క్లూ ఉండేది కాదనమాట, తెలిసిన వాళ్ళకి తప్ప.
అవును,
సావిత్రిమామ ఇంట్లో నాకు బాగా అంటే నాకు హార్ట్ కి బాగా క్లోజ్ ఇన్సిడెంట్ ఒకటి ఏంటి అంటే, మీరు నాన్నగారికి చాలా ఆప్యాయంగా మీరు లక్ష్మి సావిత్రిమామ సరస్వతి అమ్మ కూడా ఉండేవారు కదా భోజనం వడ్డించేటప్పుడు. తర్వాత భక్తులకి వదిలేసేవారు నాన్నగారిని, ఓన్లీ భోజనం వడ్డించినప్పుడు మీరు పక్కన ఉండేవారు అందరూ. తర్వాత మా అందరికీ వదిలేసి మీరు పాప ఎక్కడే వెనకాల ఉండేవారు. ఒకసారి జరిగిన సంఘటన అనమాట. యాక్చువల్గా అప్పుడు కొత్త సబ్జెక్ట్, నాన్నగారి పరిచయం అయిన తర్వాత సబ్జెక్ట్ తెలియదు కదంటే మేము చిన్నపిల్లప్పటికి. మన ఇంట్లోనే సావిత్రి అంటే నాకు రెండు పెద్ద సంఘటనలు సావిత్రి మామగారి ఇంట్లో, అందుకే ఇది ఈరోజు చెప్పకుండా నేను ఉండలేను కృతజ్ఞతకి. సో అయితే ఫస్ట్ మీటింగ్ ఉన్నాక అదే ముందు చిన్న చిన్న అంటే మన లోపల ఉన్న బలహీనతల్లోంచి మనం బయటికి రావాలి, మన అలవాట్లు మన బలహీనతలే మనకి ఆత్మజ్ఞానానికి అడ్డు వస్తున్నాయి, బాహ్యంగా ఎవరు అడ్డు కాదు అని చెప్పినప్పుడు నేను సరే నాన్నగారు ఇలా చెప్తున్నారు, మనమేమో మనకి ఏమీ తెలియదు, మనం ఇంకా చిన్నపిల్లలు కానీ భగవంతుని పొందాలి అంటే ఇలా చెబుతున్నారు కదా, సో చిన్న చిన్న ఈ మొదలు పెడదాము అంటే పెద్ద పెద్ద మనకి తెలియదు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే నాకు బాగా ఇష్టమైంది ఏంటి అంటే ఈ పెరుగును ఉప్పేసుకుని తింటే ఇంక అసలు నాకు ఫుడ్ వేరే ఫుడ్ లేకపోయినా నాకు జీవితం గడిపేయచ్చు అనమాట. అందుకు ఆ సాల్ట్ వేసుకోకుండా మాత్రం తప్పటి అసలు తినలేను, నోట్లో పెట్టుకోలేను. అంటే ఇది కూడా బహుశా వాసనేనేమో, ఇలా చిన్నది ఊరికే ఎక్స్పెరిమెంట్ అనమాట, నాతో నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అంటే అప్పుడే బిగినింగ్ నాన్నగారి దగ్గర స్పీచ్ ఫస్ట్ సావిత్రి మామగారి ఇంట్లో అనమాట. తర్వాత సరే ఉప్మానేద్దామని మానేసిన తర్వాత రెండు రోజులకి ఎప్పుడో వచ్చి కూర్చున్నా పొద్దున్న నాన్నగారు కూర్చున్నప్పుడు వచ్చేసి కూర్చుండిపోతాం కదా సాయంత్రం వరకు.
అవునవును, మీరు శ్రద్ధగా వచ్చేవారు.
నాన్నగారు భోజనం టైం కి నాన్నగారు అంటే నేను వచ్చి మీ దగ్గర నుంచునేదాన్ని, నాకు చదువు కదా మీరు, సో భోజనం చేస్తుంటే నేను వచ్చి మీ పక్కన నుంచి ఉంటే నాన్నగారు భోజనం చేస్తూ ఉషకు కూడా వడ్డించేయండి అన్నారు. అంటే అప్పుడు అధికారి నాన్నగారు మీరు అర్లీ తింటారు, నేను టిఫిన్ తినేసి వచ్చాను, మీ మేము వెళ్లే ముందు భోజనం చేసి వెళ్తాము ఎలాగో అంటేని అలా కాదు నువ్వు కూర్చో అన్నారన్నమాట. అంటే వెంటనే మీరు గబగబా తెచ్చేసి ప్లేట్ పెట్టి నాన్నగారు వడ్డించినట్టు అన్ని వడ్డించుకున్నట్టు అంటే కొంచెమే పెట్టరా ఇప్పుడే తినొచ్చాను అన్నాను
అనమాట.
తింటామంటే నాన్నగారు తినడం అయిపోయింది, ఆగి చూస్తున్నారు నన్ను. ఏ మజ్జిగన్నంలోకి వచ్చిన తర్వాత చూసారు అంటే నాన్నగారికి చిక్కటి మజ్జిగ వేసుకుంటారు, నా మీరు పెరుగు నాకు పెరిగేశారు అనమాట, అంటే గడ్డ పెరుగు తెచ్చి మళ్ళీ స్పెషల్ గా వేశారు. వేసిన తర్వాత
నేను
ఉప్పు మానేశాను కదా, ఎందుకు గుర్తుందో చెబుతాను, ఉప్పు మానేశాను కదా ఆ పెరుగు తింటా ఉంటే పద్మ దీనికి కొంచెం చట్నీ కూర ఎయ్యమ్మ నంచుకోవడానికి అన్నారు. అంటే ఉప్పు మానేశాను తప్పటి తినలేకపోతున్నాను అనమాట అప్పటికి రెండు రోజుల నుంచి, పెరుగన్న అనవసరమో అది మానేయచ్చేమో అనుకుంటున్నాను అనమాట. ఆ టైంలో నాన్నగారు చట్నీ అయ్యమ్మా ఇది అయ్యమ్మా అది అయ్యమ్మా నంచుకుంటుంది అంటే నాకు కళ్ళం నీళ్ళు తిరిగిపోయింది. అంటే అది అసలు ఉప్పుదే ఉందంటి, అది అది వాసన కాదు, చిన్నతనంలో చిన్నతనంలో ఏదో అంటే ఏదో
కూడా అలాంటి అనుభవాలే
ఏదో
అలాగే అనిపిస్తుంది,
చిన్నగా ఏదో పిచ్చుకు ప్రయత్నం అని ఏదో అదేదో బాగుంటుందేమో అనుకుని మొదలు పెడితే అది కూడా అంటే దాన్ని కూడా కన్సెషన్ ఇచ్చి అంటే నువ్వు అలా చప్పగా తినక్కర్లేదమ్మా నువ్వు హ్యాపీగా తిను అని అంటే డైరెక్ట్ గా చెప్పకుండా చట్నీ అయ్యి కూర అయ్యి అందులో నంచుకుని తినమ్మా అందులో నంచుకుని తినమ్మా కళ్ళంతా
నీరు.
అది నీ పెళ్ళైనప్పుడు నాకు విపరీతమైన భయం అంటే నాన్నగారు ఇంట్లో ఉండగానే ఫోటో వచ్చింది అనమాట ఆనంద్ది కొరియర్ లో, కవర్ తీసి ఈ అబ్బాయిని చేద్దాం అనేసరికి ఏడు మొదలు వచ్చేసాను, అప్పుడు ఇంకా చూడలేదు నేను ఫోటో. అయితే నీతో నేను మాట్లాడతాను నువ్వు సావిత్రి మామగారి ఇంటికి వచ్చేయన్నారు అనమాట. అప్పుడు గదిలో సావిత్రి మామగారు గదిలో కూర్చోబెట్టి సావిత్రి మామగారు నాన్నగారు కూర్చుని నన్ను కూర్చోబెట్టి అంటే పెద్ద
కూర్చోబెట్టి మాట్లాడు
కూర్చోబెట్టి ఇద్దరు
సావిత్రి కన్నమ్మ అలాంటి ఎంతో
అంటే సోషల్ సోషల్ సర్వీస్ ఆంటీ చేసినట్టు అసలు
ఎవరి
నాన్నగారు నాన్నగారు భక్తుల్లో సావిత్రి మామ చేసిన సంఘసేవ అంటే అంత నిరాడంబరంగా అంటే అంత హృదయపూర్వకంగా అంటే అంటే ఆదర్శ మూర్తి లాంటి వీళ్ళంతా.
అవునమ్మా.
సో ఏ నచ్చ చెప్పి నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి కరెక్ట్ మ్యాచ్ అమ్మా ఇదైతే అంతేని. అవును నాన్నగారు ఏది చెప్పినానమ్మా మనకి సద్దన్న మూట అంచేత నువ్వు శుభ్రంగా హ్యాపీగా ఉండమ్మా మా అందరి ఆశీస్సులు నీకు ఉంటాయని మామ నాన్నగారు కూడా ఇదిగో సావిత్రి మామ కూడా చెబుతున్నారు కదా ఇంక నువ్వు హ్యాపీగా ఈ అబ్బాయినే చేసుకుంటానని మీ నాన్నకి చెప్పి అమ్మా ఇంకెవరిని చేసుకుని ఈ అబ్బాయిని చేసుకుంటానని చెప్పి అన్నారు అనమాట. అంటే మెయిన్ ఇన్సిడెంట్స్ మాకు నాకు సావిత్రి మామ గారి ఇంట్లో బాగా హార్ట్ దగ్గర
ఇన్సిడెంట్స్
చాలా మంది కంటి అంటే లక్ష్మణ్ అంటే వాళ్ళ ఇల్లు మీ ఇల్లు ఎస్ఆర్ నగర్ మన అందరూ భక్తులు టీచర్స్ మన తర్వాత మళ్ళీ అందరూ జయ ఆంటీ నాగలక్ష్మి తర్వాత ఈ సబ్జెక్ట్
ఇంకా అసలు చెప్తే ఇంకా తీరదు ఇంకా ఎంతమందో మన భక్తులు ఇంక నాకు అదే
సంతోషం ఎక్కువ టైం తీసుకున్నాను చెప్పండి ఆంటీ.
ఒక్క పాటతో ముందు స్టార్ట్ చేస్తాం నేను లక్ష్మి.
అలాగే ఆంటీ.
తర్వాత నేను నాన్నగారితో నా మధుర స్మృతులు ఇది సీతారత్నం గారు పాడారమ్మా భీమవరం.
అవునవును.
నాన్నగారు వచ్చిన కొత్తల్లో అసలు అనుభవం భక్తులు అందరూ అటెంప్ట్ చేస్తాను. సీతారత్నం గారు కూడా వచ్చారు ఒక టైంలో.
అవునా? అలాగే తప్పకుండా.
సీతారత్నం గారు ఈ పాటలు రెండు పాడేవారు అప్పుడు నేర్చుకున్నాం మేము.
అవునా?
లక్ష్మి నేను పాడతాం.
అలాగే తప్పకుండా ఆంటీ. అలాగే.
శ్రీ నాన్న పరమాత్మనే నమః. సద్గురువాయ నమః.
ఓం శ్రీ గురు గురు కృపాయ నమః.
జున్నూరు పురమున పుట్టిన వెంకటలక్ష్మీ నరసింహ భూపతి రాజుగా నేడు శ్రీ నాన్నగారని బిరుదుతో ఖ్యాతి నొంది నరమణ కుమారుగా. జున్నూరు పురమున పుట్టిన వెంకటలక్ష్మీ నరసింహ భూపతి రాజుగా నేడు శ్రీ నాన్నగారని బిరుదుతో ఖ్యాతి నొంది నరమణ కుమారుగా. రమణుని బోధలు రమ్యమ్ముగాను మధురమ్ముగాను గలగల పారే సలయేరుగాను. రమణుని కరుణావు పొంగను రమణుని కరుణావు పొంగను మోహపురములు నదించును అని బోధించును నన్ను బోధించును. జిన్నూరు పురమున పుట్టిన వెంకటలక్ష్మీ నరసింహ భూపతి రాజుగా నేడు శ్రీ నాన్నగారని బిరుదుతో ఖ్యాతి నొంది నరమణ కుమారుగా. తండ్రి ఆజ్ఞా పాలించగా మీరును గ్రామ గ్రామంబుకు తరలి వెళ్ళియు జ్ఞానబోధాలు చేయుచు మీరును దేహమోహంబుకు సంఘ దీక్షతో. జిన్నూరు పురమున పుట్టిన వెంకటలక్ష్మీ నరసింహ భూపతి రాజుగా నేడు శ్రీ నాన్నగారని బిరుదుతో ఖ్యాతి నంది నరమణ కుమారుగా. నేను నేననేటి ప్రతి తలపును బంధించును మోహాంకురములు మది పెంచును నేను నిలనెట్టి ప్రతి తలపును బంధించును మోహాంకురములు మది పెంచును తలపుల మరచి రమణుని తలచి తలపులు మరచి రమణుని తలచి మీ హృదయ కుసుమాలు అర్పించుమా అని బోధించును నాన బోధించును జిన్నూరు పురమున పుట్టిన వెంకట లక్ష్మీ నరసింహ భూపతి రాజుగా నేడు శ్రీ నాన్నగారని బిరుదుతో ఖ్యాతి నొంది నరమణ కుమారుగా ఖ్యాతి నొంది నరమణ కుమారుగా.
వినిపిస్తాందా మౌషా రుష్మా?
వినిపిస్తోంది ఆంటీ, వినిపిస్తోంది బాగా
ఆంటీ, బ్రహ్మాండంగా వినిపిస్తోంది. స్టార్ట్ చేయండి ఆంటీ.
ఓం శ్రీ నాన పరబ్రహ్మణే నమః. గ్రీష్మ, ఉష, మీరిద్దరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ భక్తులతో ఈ చెప్పించడం అనేది చాలా వండర్ఫుల్ గా ఉంది. ఈ వర్క్ మాత్రం ఎందుకంటే ఈ ముందు మన హైదరాబాద్ భక్తులే కాని చిన్నపిల్లలే అవని అందరూ ఆ చెప్పిన మాటలు వింటామంటే తిరిగి పాత రోజులు నాన్నగారితో గడిపిన రోజుల్లోకి వెళ్ళిపోయి ఆ భక్తుల్లో ఉన్న భక్తి ఆ విశ్వాసము అవి మనకి మళ్ళీ ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నాయమ్మా అన్ని. చాలా సంతోషం, మీరు చేసిన ఈ బృహత్ కార్యం చాలా సంతోషం. నేను నాన్నగారితో నా పరిచయం దగ్గర నుంచి చెప్తానమ్మా. ఉషా, మా అమ్మమ్మగారికి 80 ఏళ్ళు దాటి ఉంటాయి. మా అమ్మమ్మగారు అంటే ఉషా నాకు చాలా ఇష్టం. పాందుమ్మ అంటారు అని మన నాన్నగారి పుస్తకంలో వచ్చింది కదా. మా అమ్మమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు, ఎందుకంటే ఆవిడ తెలియకుండానే ఆవిడ నడక అలా ఉండేది ఉషా మా చిన్నప్పటి నుంచి. నేను 8వ కూతురు కూతురునైనా కూడా ఆ ప్రేమ మా అందరికీ కూడా అంత సమానంగా పంచిపెట్టారన్నమాట. ఎందుకంటే ఆవిడ ఉంటే మనకి ఆ ప్రశాంతత, అది అప్పట్లో ఆ ప్రశాంతత శాంతి తరంగాలు ఆ విషయాలు తెలియకపోయినా ఆవిడ సహచర్యం ఆవిడ ఇంట్లో ఉంటే చాలు, ఏదో తెలియని ఇంకా ఆ ప్రశాంతత లభించేది. ఆ ఇష్టం మాట ఎంత ఇష్టం అంటే పిచ్చి ఇష్టం. అమ్మమ్మ లేని జీవితం నేను తర్వాత ఉండగలనా అనుకునేదాన్ని చిన్నప్పుడు. అలాంటిది అమ్మమ్మ గారు నాకు 86లో నాకు మా బాబు పుట్టాడు 2వసారి. అప్పటికి నాకు 21 సంవత్సరం. 88లో అప్పుడు కూడా నాకు చెప్పిన గుర్తులేదు. తర్వాత హైదరాబాద్ నాతోనే వచ్చి ఉండేది, మా అమ్మమ్మ కూడా ఉండేవారు. వచ్చి అస్తమాన ఇంకా నాన్నగారిని తెలుసుకునేది, బాబుగారమ్మా ఇంకా బాబు అనేది నాన్నగారి. నాన్నగారు అంటే తీర్రమ్మా, ఎందుకంటే ఆవిడికి చివరికి ఇంత నిష్కామ కర్మ ఇంత చేసి కుటుంబానికి ఇంత చేసి చివరికి నాన్నగారితో తన పని పూర్తి చేసుకుంది ఉష.
అవునండి, అవును
మహాతల్లి.
అవునండి,
అందువల్ల అమ్మమ్మ ఏది చెప్తే అది నాకు జీవితంలో గురిమాట. ఎందుకంటే అసలు అప్పుడు చుట్టాలైనా మా అత్తగారు అమ్మమ్మ ఊరుకునేవారు కాదు. సినిమాకి వెళ్ళి వస్తే మన్నాడు పొద్దున్న నాతో మొహం మాట చేసేవారు, ఏంటమ్మా ఇలా సినిమాలకి వెళ్ళటం పొద్దున్న లేట్ గా లేవటం అది ఇష్టం ఉండేది కాదు. కొన్ని దగ్గరోళ్లే కదా మీ అందరం.
అవును అవును,
అంటే ఆవిడకి ఒక రకంగా అలాగా ఎవరిని కష్టపెట్టకూడదు, అత్తగారిని సుఖ పెట్టాలి, ఇంకా అన్ని మంచియే మాట ఇంకా. అందువల్ల అమ్మమ్మ ఏది చెప్పినా మాత్రం మనకి ఏమి ఇంకా మన మంచి కోసమే చెప్తుందనేది ఉండేది కదా గురి ఎక్కువ. అప్పుడు అమ్మమ్మ వచ్చి అన్నారు అసలు ఇంకా నాన్నగారు అంటే తీర్రమ్మా ఇలా బాబు అని అమృత వాకలు. ఆవిడ పుస్తకం ఆవిడ పెట్టిలో ఏ ఊరు వచ్చినా ఒకటే, ఆ 4 పంచులు తెల్ల పంచులు, ఇంకా జాకెట్ లంగా కూడా వేసుకునేవారు కాదు. ఒక పంచి 8 గజాలు పంచి కట్టుకుని ఆ పుస్తకాలు ఏమంటే అమృత వాకులు, పసిడి పలుకులు, దైవీ సంపద ఇవి ఉన్నాయి. అలాగే హైదరాబాద్ మా బాబు 2.5 సంవత్సరాల 2 ఏళ్ల పిల్లడు అనుకుంటా వచ్చారు 88 89 మధ్యలో.
వచ్చి ఇలా నాన్నగారి గురించి చెప్తున్నారు, నాకు అమృతవాకులు పుస్తకం ఇచ్చారు చదవమని. నేను అప్పటి వరకు ఆధ్యాత్మిక పుస్తకాలు ఎరగను, ఏదో దేవుడు అంటే ఇష్టము, అమ్మమ్మ ఎప్పుడు భగవద్గీతలో కరుణామయీ డగ్గు సర్వేశ్వర అనే దైవ ప్రార్థన ఉంటుంది కదా ఫస్ట్ పేజ్ లో, అది అలవాటు చేసింది. అలాంటివి తప్ప నాకు విడిగా ఆధ్యాత్మిక పుస్తకాలు తెలియదా. ఈ అమృతవాకులు చదివాను, ఇచ్చింది నాలుగైదు రోజుల్లో చదివాను, సరిగ్గా పూర్తయింది. ఒక రోజు పొద్దున్న మా సావిత్రి కన్నమ్మ పొద్దున్న ముగ్గేస్తా ఉండగా చెంచినాడు అన్నయ్య వచ్చారు. చెంచినాడు రమణ తెలుసు కదా,
రమణ గారు చాలా
రమణ, వీళ్ళందరూ కూడా పూర్వం సుబ్రహ్మ గారి దగ్గర అందరూ కలిసిన వాళ్ళు మాట, పూర్వం సూర్యనారాయణరాజు గారు వీళ్ళందరూ.
అవునవును,
ఆయన వచ్చి చెంచినాడు రమణ వచ్చి ఇలా ఉషా రంగరాజు గారు అంటే హైదరాబాద్ వచ్చేసారు ట్రాన్స్ఫర్ అయ్యి పాల్గొని నుంచి నాన్నగారు వాళ్ళ ఇంట్లో దిగారు. సావిత్రమ్మ గారు ఇప్పుడు మీరు పిలిస్తే కనుక నాన్నగారు ఇంటికి వస్తారు అన్నారు. ఇంకా మా సావిత్రి కన్నా అప్పటికే సెక్రటరీ పిల్లలో కలిశారనుకుంటా, నాకంత వివరం తర్వాత రోజుల్లో తెలిసింది. కలిసిన వాళ్ళ ఇంకా అందులో మా మామగారు, మా మావయ్య దేవుడు, మా మావయ్య జిన్నూరు ఆయనది.
అవునంటే
అందరికి తెలుసు మా మావయ్య గారు జిన్నూరే, జిన్నూరు నాన్నగారు వెనకాల ఇల్లునే కదా ఇల్లు.
అవును,
అందువలన ఇంకేంటి మా సావిత్రి కన్నమ్మ ఇంకా లోపలికి వచ్చి, అప్పుడు అమ్మమ్మ కూడా ఉన్నారు మా దగ్గర, ఇంకా అమ్మమ్మ వెళ్ళి వెళ్ళి చెప్పండి అమ్మ బాబు వస్తారు ఆయన పిలిస్తే అని మా అత్తయ్యని మా ఆయన పంపించారు మరి ఆళ్ళూరు కదా.
అవును,
పంపిస్తే వెళ్ళి అడిగారు, అడిగితే రేపు పొద్దున్న వస్తానండి అని మహానుభావుడు వచ్చారు. అంటే ఇంతమంది పెద్దలు పుణ్యఫలం, నాన్నగారు అడుగు పెట్టారమ్మా, లేకపోతే మేమంతా ఇప్పుడు ఎవరు డాక్టర్ గారు అన్నట్టు కౌన్ కిసుకోగలం అంటే వాళ్ళం మేము.
మీరు
రవీంద్ర గారు అని ఎవరు కౌన్ కిసుకోగలం మనం, వీళ్ళందరితో అనుబంధం తలుచుకుంటే రీల్ లాగా అనిపిస్తుంది. అప్పుడు సరే కదా అని వెళితే రమ్మంటే రేపు పొద్దున్న వస్తానన్నారు. వస్తే అసలు అంతకు ముందు జిన్నూరు వెళ్ళాం కానీ తక్కువేలే, వెళ్ళినా కానీ ఎప్పుడు నాన్నగారు అని కానీ వెళ్ళటం కానీ ఇవన్నీ అసలు తెలియదు. ఈవెన్ మా అత్తయ్య కూడా ఎప్పుడు అనలేదు. అందరికి ఆ రోజు నాన్నగారు అడుగు పెట్టారు, అంటే అత్తయ్యకి తెలుసు కానీ ఎప్పుడు వినలేదు సరిగ్గా. వచ్చారు మన్నాడు పొద్దున్న ఇలా భోజనానికి వచ్చేస్తామండి, ఒట్టి బీరకాయ పప్పు చారు కోడిగుడ్డు ఆమ్లెట్ తింటానండి అని చెప్పారంట. అసలు అదే ఎంత ఆశ్చర్యం వేసిందంటే మామూలుగా అయితే ఎవ్వరు అలాంటి స్పెసిఫిక్ గా చెప్పరు కదా. అసలు ఆహారం విషయంలో తలుసుకుంటే నాన్నగారు నన్ను మళ్ళీ రెండో మనిషిని చూడలేదు నేను అంత మహాత్ముల్లో. ఆయన ఏదంటే అదే తింటారు అంటే సరిగ్గా ఆ బీరకాయ పప్పు చారేనే ఉషా, ఇంకేమి రెండో చేయలేదు మేము, చేయలేదు ఆమ్లెట్, ఎందుకంటే అంతకుముందు అనారోగ్యంతో కోలుకుని ఉన్నారంట నాన్నగారు. ఆ విషయం కూడా తర్వాత ఎప్పుడో తెలిసింది. అందువల్ల ఆమ్లెట్ వేసాము, ఉసిరి పచ్చడి పెట్టాము, అంతే భోంచేసారు తెల్లగా చక్క తెల్లని వస్త్రం. మనిషి అందం కదా చిన్న వయసు, అప్పుడు నా ఇప్పుడు వయసు కూడా లేదా ఇంకా 53 ఏళ్ళు అప్పుడు.
మీరన్నట్టు
వచ్చారు అసలు మనిషి చూడటమే ఆకర్షణగా పలకరించటం, తర్వాత భోజనం వడ్డిస్తే తిన్నారు అన్నారు, వెంటనే రెస్ట్ తీసుకుంటారు కదా, చక్కగా 9 వచ్చారు తినేశారు, రెస్ట్ తీసుకున్నారు మా సావిత్రమామ గదిలో. ఆ ముందరు గదే కదా మన అందరికి అలవాటు. తీసుకున్నాక అన్నారు సాయంత్రం అమ్మ ఎవరినన్నా 10 పిలవండి మధ్యాహ్నం 2 టీ తాగి లేచాక నేను 4 చెప్తాను అన్నారు. మనకు అప్పుడు ఆ చుట్టుపక్కల మన రాజులు ఇలాగా తెలుసున్న వాళ్ళు పిలిచాం 10 సరిగ్గా. మా లక్ష్మి కూడా లేదప్పుడు, తన ఇంటి పని మీద ఏదో ఏటో వెళ్ళింది ఢిల్లీ. అప్పుడు పిలిచాం, పిలిస్తే సరిగ్గా టీ తాగి చక్కగా కూర్చున్నారు పైన హాల్లో సోఫాలో కూర్చున్నారు. కూర్చుంటే మొత్తం అరుణాచలం గురించి చెప్పారు షా ఫస్ట్ టైం. అసలు అరుణాచలం తెలియదు, భగవాన్ తెలియదు, మొత్తం ఇంకా అరుణాచలం గిరి ప్రదక్షిణ రమణ మహర్షి ఎంత ఇంకా వర్ణన అంతా దాని గురించే చెప్పారు మహానుభావుడు. చెప్పాక అరుణాచలాన్ని స్మరిస్తే చాలమ్మా అని అరుణాచల శివ నామం చేయించారు. చేయించారు తర్వాత సాయంత్రం కూడా భోంచేసి వెళ్ళేసరిగ్గా గుర్తులేదు, అయిపోయింది మళ్ళీ మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకంతే, చాలా నచ్చేసింది అంటే. ఇంకా ఇంకా వెంటనే మేమేం చేసామంటే కొన్ని రోజులు, ఎక్కువ రోజులు కాదు, కొన్ని నెలలో మరి 2 అనుకోకుండా మేమందరం మా తోడుకోళ్ళు ఆడబడుచులు ఇద్దరు మొత్తం మా ఫ్యామిలీ అత్తయ్య నేను అందరం సావిత్రమామ దగ్గర పిల్లలు చిన్నపిల్లలను అందరినీ వదిలేసేసి
అమ్మమ్మ గారి దగ్గర మొత్తం అందరూ వెళ్ళిపోయాం పరిమళకల్లం చూడు మరి. ఇంకా కొంతమంది మన ఆత్మీయులు లాంటి వాళ్ళని మా అమ్మగారు అందులో ఆ ట్రిప్ మా అమ్మగారు చంద్రకళ చంద్రకళకేమో పెద్ద కొడుకు ఆడు సంవత్సరం పిల్లోడు అందరం 30 మంది పాప మా తోడుకోళ్ళు అరేంజ్ చేశారు ట్రిప్ 30 మంది కంచి ఇంకేంటి లక్ష్మి పాండిచ్చేరి పాండిచ్చేరిలో ఒక నైట్ ఉండి లాస్ట్ లో అరుణాచల్ 2 నైట్స్. ఆ రోజు సాయంత్రం వెళ్ళేప్పుడు చీకటి పడిపోతుంది అసలు గిరి బస్సులోంచి కనిపిస్తా ఉంటేనే ఏంటో తెలియని స్పందన ఉషా మా అందరిలో. ఇంకా చంద్రకళకైతే అసలు ఇంకా అది మనలో లేదు.
అవును అవును
అసలు లేదు. గిరి ప్రదర్శనకి వెళ్ళాం అమ్మా
విపరీతమైన అనుబంధం చంద్రకళకి
చాలా అనుబంధం ఉషా అరుణాచలం అసలు భగవాన్ చాలా అనుబంధం
చాలా.
ఇంకా వెళ్తాము భగవాన్ ఫోటోకి సందాన్ని వర్షం పడింది ఉషా సరిగ్గా వెళ్ళిపోయాం. ఆ బస్సు లోపల ఆపించారు నారాయణ తాతయ్యకి ముందే ఎందుకో తెలుసును ఒకళ్ళేమో ఒకళ్ళకి నారాయణ తాతయ్య తెలుసు గిరిజా అని ఆవిడకి ఆవిడ ద్వారా ఇంకా నారాయణ తాతయ్య ఎదురు చూస్తున్నారు బస్సు కోసం మమ్మల్ని చక్కగా ఆయన రూమ్ లోకి వెళ్ళగానే భగవాన్ ఫోటో చూడగానే అసలు మా చంద్రకళ అయితే ఇలా కింద జారి పడిపోయినట్టు అయిపోయింది. ఇంకా అది మొదలు ఇంకా మన్నాడు కూడా చాలా నచ్చేసింది. ఇంకా గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోయాము విరూపాక్ష గుహ స్కందాశ్రమం అసలు అందరికీ అంత స్పందన ఇది వరకు ఎప్పుడు తెలియదు.
అవునండి అవును
అసలు ఆ విరూపాక్ష గుహలో కొంతమందికి అసలు స్కందాశ్రమం అది ఇంకా అందరికి అసలు ఇంకా మర్చిపోలేమాట. ఆ రాత్రి గడిచిపోయింది ఇంకా మన్నాడు పొద్దున అయ్యో ఇది అంటే ముందు అనుకోలేదు కదా ఈ ట్రిప్ ఇంకా వచ్చేసాము ఇంకసారి నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టుగా అయిపోయింది. తర్వాత నాన్నగారు మళ్ళీ వచ్చే ఉంటారు మా ఇంటికి తర్వాత కొన్ని నెలలకు ఒకసారి వస్తానే ఉన్నారు. తర్వాత మేము జిన్నూరు వెళ్ళాం. ఎప్పుడు ఉషా ఏంటో ప్రత్యేకంగా నాన్నగారి కోసం వెళ్ళలేదు ఉషా అలాంటి వాళ్ళం మేము ఇలాంటి తప్పిపోయిన గొర్రెలు లాంటి వాళ్ళం ఉషా మేము నిజంగా చెప్పాలంటే మీ అందరిలాగా మాత్రం కాదు నేను 100% చెప్తాను. ఒక నాన్నగారి కోసం వెళ్ళలేదు ఉషా ఎప్పుడు ఏదో వంక పెట్టుకుని ఆడపిల్లని అలా వెళ్ళిన వాళ్ళమే కానీ అలాగే మా చుట్టాలు పెళ్లి అయితే ఫస్ట్ జిన్నూరులో దిగిపోయాం లక్ష్మి మేమందరం దిగిపోతే మా లక్ష్మి అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తారు కదా అదే ఫస్ట్ నాన్నగారు ఇల్లు చూడటం మహానుభావుడు ఎంత బాగా పలకరిస్తే అసలు ఆ పలకరింపుకే అసలు ఎంత సంతోషం ఇంకా అసలు పలకరించి అందరినీ ఏం చదువుతున్నారమ్మా ఏమైనా పుస్తకాలు చదువుతున్నారంటే మా లక్ష్మి అంది సద్దర్శనం చదువుతున్నానండి అంత అప్పుడే అక్కడ సుబ్బులో అని ఎవరో ఉన్నారు వీళ్ళు చిన్నపిల్లలు సద్దర్శనం చదువుతున్నారంట అన్నారు అది ఎంకరేజ్ చేయటం కోసం అయిపోయింది. తర్వాత ఏమంటారు నెక్స్ట్ మళ్ళీ వచ్చారు నాన్నగారు అది హైదరాబాద్ అలా వస్తానే ఉన్నారు. ఆ వచ్చినప్పుడల్లా ఈ పెద్దవాళ్ళు అందరూ వచ్చేవారు అనుభవజ్ఞులు రామారావు గారు భాను గారు రామచంద్రరాజు గారు కాపవరం సూర్యనారాయణ రాజు గారు ఒక్కో ట్రిప్ కానీ ఫస్ట్ కొన్ని ట్రిప్స్ లో అయితే 4 వచ్చినట్టు కూడా వచ్చారు 2 వచ్చినట్టు వచ్చారు లేడీస్ కాంతం గారు కమల గారు
పార్వతి
వీళ్ళందరూ అలా ఒక్కో ట్రిప్ లో ఇద్దరేసి అలా పార్వతి గారు అలా చాలా సార్లు అప్పుడు మాకు మరి అక్షరమణిమాల అంటే ఏంటో తెలియదు ఉపదేశారం అంటే ఏంటో తెలియదు. నాన్నగారు పొద్దున భోంచేసి పడుకున్నాక రామారావు గారు భాను గారు పైన కూర్చోబెట్టి భాను గారికి అయితే అసలు విపరీతమైన అక్షరమణిమాల అంటే పిచ్చ భక్తి కదా అసలు మహానుభావుడు ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి నేర్పించారు. ఇంకా నేర్పిస్తే మా లక్ష్మి కొంచెం బాగా అది మంచి హుషారైన మనిషి కదా నేర్చుకుని నేను వెనక పడినా ఇద్దరం కలిసి లాగించేది దాని వెనకాల నేను లాగించేదాన్ని ఎప్పుడు నాన్నగారు వచ్చినా మేము ఇద్దరం నేను వెనకాల ఉన్నట్టుండి ఉపదేశారం అక్షరమణిమాల పాడేసేవాళ్ళం ఇంకా అప్పటి మొదలు ఆ రోజు ఒక గంట కూర్చోబెట్టి నేర్పించారు మాకు భాను గారు అయిపోయింది. తర్వాత అలాగా సింగిల్ గా మా ఇంటికే మరి ఇంకా అప్పటికి ఇంకా వరహాలరాజు గారు లక్ష్మి పరిచయం అవ్వలేదు కదా సింగిల్ గా మా ఇంటికే కొన్ని రోజులు రావటం జరిగేది అందువల్ల ఎక్కువ రోజులు ఉండేవారు.
అవును అవును అవును
ఉండటంతో అసలు మాకైతే
ఇంట్లో 4 ఆయన ఉన్నట్టుగా ఉండేవారు అంతకు ముందు ఫ్యూ ఇయర్స్ లక్ష్మి అంటే ఇంటికి రాకముందు.
అవును ఉషా ఎలా ఉండేదంటే ఉషా నాన్నగారు వచ్చిందని చూడు తెలిసేది కాదు ఉషా నువ్వు నమ్మో ఒకసారి మొన్న జయ్ కూడా అన్నారు సత్సంగంలో సేమ్ సిచ్యువేషన్, ఉపన్యాసం చెప్పేవారు పైన హాల్లో చెప్పేవారు, ఇంకొళ్ళు తెలిసేది కాదు, పగలు రాత్రి నిద్ర పట్టేది కాదు, కొనే ఉపన్యాసంలో నిద్ర వస్తుందేమో నాకు కొంచెం మధ్యాహ్నం నిద్రలు, మధ్యాహ్నం పడుకుందామంటే నిద్ర వచ్చేది కదా ఆయన మన టైమింగ్, ఆయన టైమింగ్ ఒకటి కాదు కదా.
అవును,
ఇంకా అసలు ఒళ్ళు తెలిసేది కాదు, ఏంటో గాల్లో తేలిపోయినట్టుండేది. కొన్నాళ్ళు రేణుకాళ్ళ హాల్లో కూడా చెప్పారు కదా.
అవును చెప్పారు,
అప్పుడు మీరు
అప్పుడు వచ్చామంటే అందరం, అయితే అప్పుడు ఇంకా లక్ష్మి అంటే ఇంటికి రావట్లేదు, అందరం మామింటికే వచ్చేవాళ్ళం. అవును, రేణుకా అంటే అదే రేణుకాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ హాల్ పెద్దగా ఉంటుందని అక్కడ చెప్పేవారు సబ్జెక్ట్.
అవునవును, అలా కూడా మరి పెద్దగా ఉంటున్నాను అలా కూడా చెప్పారు కొన్ని రోజు.
అవును అవును,
అసలు ఏం తెలిసేది కాదు. నాన్నగారు ఎప్పుడు చివరి మాట ఇదే కదా ఉషా.
అవును,
మాటల విషయంలో 2-3 సార్లు ఆలోచించాలని, ఆహారం విషయంలో 50% సాధన అయిపోయినట్టే అని, స్నేహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి
జాగ్రత్తగా ఉండాలి. అవును,
ఈ మాటలన్నీ రిపీట్ చేసేవారు కదా ఉపన్యాసం ఒక ఎత్తు లాస్ట్ లే నా మాటలు. ఇంకా ఎలా ఉండేదంటే మనకు నువ్వు ఇందాక చెప్పినట్టు సేమ్ నీ నీకు ఎలా అనిపించదా, ఇంకా మళ్ళీ నాన్నగారు వచ్చేప్పటికి ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నట్టుగా ఉండేది. అది అది ఉండేది మరి ఆ చిన్న వయసు వలన ఏంటో తెలియదు. అప్పుడు అలా ఉండేది, మళ్ళీ నాన్నగారు వచ్చేస్తున్నారు ఆయన వస్తున్నారని తెలిసేవాడికి కొంచెం సిగ్గుగా అనిపించేది, ఏంటి పోయి ఏం నేర్చుకోలేకపోయాము నాన్నగారు వచ్చేస్తున్నారు అనిపించేది. ఒక రోజు ఉషా కొంచెం ఎక్కువ రోజులు మరి 3-4 రోజులు ఉన్నారో నాన్నగారికి టికెట్ ఇమ్మని చెప్తున్నారు. చెప్తాంటే నాకు లక్ష్మికి మాత్రం ఇంకా కొంచెం ఉంటే బాగుండే, ఇద్దరు ఎప్పుడు కలిసే ఇంకా వేరుగా ఉండేవాళ్ళం, ఇంకా 4 రోజులు ఉంటే బాగుండి, మాకు మనసులో బాగా ఉండే నాన్నగారు నాన్నగారు ఉండండి ఇంకో 4 రోజులు అంటే చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం. అసలు భయం భక్తి లేదు ఉషా, అప్పుడు ఇప్పుడు తెలుసుకుంటే భయం భక్తి లేదు నీకంటారు పిల్లల్ని చూడు పెద్దవాళ్ళు, అలా భయం భక్తి తెలియదు, గురువు యొక్క గౌరవం తెలియదు, కానీ లోపల ఏదో తెలియని పిచ్చి ఇష్టం అది మాత్రం నేను చెప్పగలను 100%. ఏ తర్వాత తర్వాత వచ్చినాయి ఇవన్నీ, తర్వాతే నోరు మూయించినట్టుగా అయింది కానీ అప్పుడు ఇలాగ నాన్నగారు ఇంకొక 4 రోజులు ఉండండి అంటే ఆయన సరిగ్గా టిక్కెట్లు అప్పట్లో బయటకు వెళ్తే తీయటం కదా దొరకలేదమ్మా మీ సంకల్పమే నెరవేరింది పద్మాలక్ష్మి అనేవారు. అంటే ఇంక పిచ్చి పిచ్చి సంతోషం. ఆ ఫోటోలు చూసారు కదా ఇందాక బెడ్డింగ్ సర్దేవారు ఉషా, బెడ్డింగ్ పూర్వం ఎవరిని చూడలేదు, ఇంకా బెడ్డింగ్ తోనే వచ్చేవారు చాలా రోజులు, ఇంకా గొంతు కాళ్ళమే కూర్చుని ఆ బెడ్డింగ్ సర్దేవారమ్మా. ఇంకా ఎంత ప్రయాణం రాత్రి నసుకూరు లేట్ కదా, ఇంక ఈ లోపలే కూర్చుని సర్దేవారు అన్ని. ఇంక అసలు భక్తులు ఎవరినో ఏదన్నా ఇస్తే తర్వాత తర్వాత రోజుల్లో అసలు చూసే వాళ్ళకి అనిపిస్తుంది అయ్యి బాబాయ్ ఎంత శ్రద్ధగా అన్ని పట్టుకెళ్ళిపోతారు అనిపిస్తుంది. అసలు నాకు తర్వాత రోజుల్లో జయ చాలా విషయాలు చెప్పేవారు, ఎందుకంటే మేము ట్రైన్ లో ప్రయాణం ఆయనతో చేసింది కూడా ఎప్పుడూ లేదు. జయ అనేవారు భీమవరం స్టేషన్ నుంచి అవన్నీ పనిచేవారంట మహానుభావుడు ఆయనకి, అవి ఏం కావాలి ఉషా, ఎందుకంటే హైదరాబాద్ భక్తులు ఈ ఫంక్షన్స్ మంచి మంచి పళ్ళు ఎంతో అందమైన ఇస్తా పండు ఇలా ఇలా చూసి అలా చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది నిజంగా ఈయన అబ్బా ఎంత బాగుంటుంది కదా తింటారనుకుంటారు, అసలు పండు తిన్న మనిషి ఉండరు కదా తింటున్నా కొద్ది తప్పేముంది, కానీ అసలు అరటిపండు తినమంటే నాన్నగారు ఇలా బాగలేదు కదా ఇలా అరటిపండు తిన్నంటే అరటిపండు గేదెలు తింటాయి అలానే మరపెట్టేసేవారు నాన్నగారు ఇందాక ఇది బాగుందన్నారు కదా తిన అలా కూడా అడిగేవాళ్ళం చిన్నప్పుడు మాకు తెలిసేది కాదు కదా తినండి నాన్నగారు ఇందాక బాగుందన్నారు కదా అంటే ఏదో ఒక వంక. ఇంకా అప్పుడు ఆ టైంలో చిన్న ఆపరేషన్ కూడా జరిగింది నాన్నగారికి, ఇంకా అప్పుడు పాపం ఉన్నారు మహానుభావుడు, అప్పుడేవో చక్కటి మాట మాట్లాడాడు దగ్గర ఉన్న నర్సు కేసన్ రాజు గారు చేశారు రాసి సిమెంట్ వాళ్ళ అల్లుడు ఆపరేషన్,
అవునవును
ఆయనకేదో మంచి అనుభవం కలిగింది అంట నాన్నగారికి ఆ అటెండర్ కి. ఆ చక్కటి మాట నేను వారం నుంచే గుర్తుచేసుకున్నామంటే గుర్తు రాలేదు కానీ అసలు గొప్పగా మాట్లాడాడు. తర్వాత సావిత్రి మామ వెళ్ళి చేయించుకొచ్చారు ఉన్నారు, ఆ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ రోజులే ఉన్నారు మహానుభావుడు. మా సావిత్రి కన్నంకు ఉబలాటం కదా, ఇంకా బాబు మీరు తలకు స్నానం చేద్దరు గాని మా పద్మ పాప ఉన్నారు కదా అని చెప్పేశారు అనేవారు. అంటే మనకు ఏమో కదా అనిపిస్తుంది, నాన్నగారు అలా కాదండి సావిత్రమ్మ గారు మొన్న వచ్చేప్పుడే చేసి వచ్చానండి జిన్నూరులో అనేవారు. అలా కాదండి మా సావిత్రి కన్న మాటకి ఇంకా
తిరిగి ఉండేది కాదు ఆ పర్సనాలిటీ అలాంటిది.
భక్తులు
అంటే
ఉషా
భక్తుల కోసం అలా నిలబడి ఉండేవారు ఉషా ఆ ఏజ్ లో మనమైతే పక్కన కూర్చుని మా అందరికి చెప్తే చాలు కదా అప్పుడు నిలబడే ఉండేవారు ఆ గేజ్ దగ్గర ముందు దగ్గర భక్తులకి అన్ని సరిగ్గా అందాలి.
అవునండి
ఏ అప్పుడు ఇలా లేదండి పద్మరా పాప పోస్తారండి మీకంటే అప్పుడు కుంకుడికి వెళ్ళాలనుకుంటా మేమే ఒకళ్ళకి ఒకళ్ళు పులుసు పోస్తే ఒకళ్ళు రుద్ది అసలు
ఒకళ్ళు పులుసు పోస్తే ఒకళ్ళు దానికి తల రుద్దారా
అయ్యో చాలా సార్లు అలాగా.
ఓ వెరీ స్వీట్ అంటీ వెరీ వెరీ స్వీట్.
సార్ అయితే ఉషా నాకు తెలియని అసలు నాకు చాలా పిచ్చి ఉషా నాన్నగారు అంటే నాకు తర్వాత మా అమ్మమ్మ జీవితంలో నాకు మా అమ్మమ్మే చాలనుకున్నాను నా జీవితంలో ఆ ప్లేస్ మళ్ళీ నాన్నగారికి అందువలన అప్పుడు ఒకసారి ముద్దు పెట్టుకోవాలనిపించింది నాన్న చేస్తా ఉంటే ముద్దు కూడా పెట్టుకున్నాను
స్వీట్ అండి.
అసలు ఏది చేసినా సంతోషం తెలుసు ఒక పద్మాలక్ష్మి అని తెలిసినా ఆ నోటమిట ఆ పేరులో ఆ పేరు స్వీట్నెస్ అది మనకు తెలిసేది ఇంకెవరు తెలిసినా అది జీవితంలో ఇంక రాదు.
అవునండి
ఆయన పలకరిస్తే ఆ పలకరింపు
కరిగిపోయేవాళ్ళం.
ఒక అన్నం తింటా ఉంటే అసలు అక్కడ నిలబడి ఆ మజ్జిగ తాగేవారు అసలు ఇంకో గుర్తుందో చిన్న బాటిల్స్ ఉండేవి ఆ బాటిల్ తో వేడి నీళ్ళు కాస్తే కాసిపోయమనేవారు అది ఇలా ఇలా చూసుకుంటా తాగేవారు ఇంకా అన్ని అపురూపమే ఆ పళ్ళు తీయటం ఏంటి పెట్టడం ఏంటి అవన్నీ మనందరం చూసాం కదా.
అవునండి
మల్లెపూలాగా శుభ్రం మంచి మేము చివరి అప్పుడు ఏమైందంటే ఇలా నువ్వు నేను ఇందాక చెప్పినట్టు దేనికి ప్రత్యేకంగా ఏ గురు పౌర్ణమికి ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి అమ్మమ్మ సరిగ్గా 95లో మా అమ్మమ్మ గారు పోయారు పోతే నాన్నగారు వచ్చి చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే కదా. అప్పుడు దినవారానికి తప్పకుండా మళ్ళీ రండి అని చెప్పటం ఆయన మమ్మల్ని పద్మ నువ్వు దినవారానికి తప్పకుండా రా అసలు ఆ మాటలు ఏంటి ఆ లోతు ఏంటి అది రాకుండా ఎలాగా రుణం తీసుకోవటం మహాతల్లికి అలాగే వెళ్ళాం వెళ్ళాక సరిగ్గా గురు పౌర్ణమి పెద్ద ఎక్కువ రోజులు లేదు 4 రోజులు ఉంది అప్పుడు జయ కూడా అన్నారు వచ్చి పద్మ దగ్గరే ఉంది కదా గురు పౌర్ణమి ఇలాంటివి వదులుకోకూడదు ఇలాంటి వైభవం కూడా చూడాలని కానీ ఎందుకో చిన్నపిల్లలు అవటం వలన ఉండలేదు వెళ్ళిపోయాము అలా చాలా తక్కువ. ఎప్పుడు అవ్వసారి లక్ష్మి నేను బాధపడ్డాను నాన్నగారి దగ్గర నాన్నగారు మీ జిన్నూరు గాని మీరు ఏ పండగలకి మీకు సంబంధించిన అదే ఒక రమణ నాన్న పుట్టినరోజు కానీ దేనికి రాలేకపోతున్నాము నాన్నగారు మేము అంటే ఎందుకమ్మా మీరు రావటం నేనే వస్తున్నాను కదా హైదరాబాదు మీరు రావక్కర్లేదమ్మా నేనే వస్తున్నాను కదా మీకు రాలేదన్న తపన చాలు అన్నారు. అరుణాచలం విషయంలో కూడా అలాగే అనేవారు కదా అరుణాచలం చూసేస్తే అయిపోతుంది లేదా అరుణాచలం చూడాలి చూడాలని తపన చాలు అనేవారు కదా అలాగమాట అలా అన్నారన్నమాట ఒకసారి. ఇంకా అలాగే ఇంకెలా ఉండేదంటే ఒక పండగ వాతావరణం నాన్నగారు వచ్చినప్పుడల్లా ఈ రామచంద్రరాజు గారు ఒక ఆంజనేయ స్వామి
అవునండి అవును
ఎన్ని రోజులు కాపురం చూన్నారని రాజు గారు వాళ్ళకి నూనె రాసేవారు కాపురం చూన్నారని రాజు గారు
అవును
ఓ రాయాలనిపించేది ఒక రోజు అడిగాను నేను నాన్నగారు నేను రాయొద్దా అని అంటే నువ్వు అమ్మ రాయలేవు అంటే బాగా పావి రాసేవారు రాయలేవమ్మా అన్నారు ఏదో ఒక రోజు రాశాను గాని ఇంకా తర్వాత అడగలేదు అలాగ ఏదో ఉడతా ఇదిగా సేవించే భాగ్యం కలిగింది ఉషా పుణ్యం ఈ పెద్దల దయా.
అవునంటే అవును అంటే అటువంటి కుటుంబంలో రావడం కూడా మహద్భాగ్యం కదా అండి. కుటుంబంలో పుట్టడం
ఒకసారి ఉషా సాంబార్ లో ఉప్పు వేయటం మర్చిపోయాను భోంచేసేశారు సాంబార్ అన్నం తినేశాక మజ్జిగ వేసుకునే ముందు చుట్టూ నిలబడే వాళ్ళం కదా
అవును అవును
పద్దెనిమిది సాంబార్ లో నువ్వు ఉప్పు మర్చిపోయావు నాకు బాగుంది కానీ మీరందరూ తర్వాత తింటారు కదా అని చెప్తున్నాను అని 3 సార్లు చెప్పటం ఇంకా అయ్యో ఆ ఏం చేసేవాళ్ళం అంటే ఆ నాన్నగారు అడిగిన కూరలే చేసేవాళ్ళం మరి ఇంకంతకంటే తినరు కదా అని ఎప్పుడు కొత్తగా ట్రై చేసి ఎప్పుడు పెట్టలేదు తర్వాత భక్తులు బాగా అన్ని చేసేవారు మేము మాత్రం ఏదంటే అది చేస్తే పాపం బాగుందని తినేవారు ఏంటో ఆయన వచ్చేప్పుడు ఆ కారం తక్కువ శ్రద్ధగా చేసేవాడు నాకు నాకే నచ్చేది కాదు అయినా పాపం తినేసేవారు
కాదంటే చాలా రుచిగా ఉండేవారు మీరు అంటే నాన్నగారికి
రొటీన్ లో వెళ్ళిపోతాము నాన్నగారికి ఏదో కారం తగ్గించి
ఇతర అలా అనిపించేది. మా లక్ష్మి ఎప్పుడన్నా బెండకాయ గురండి పంపుతుంది నచ్చేది ఆయనకి. మా లక్ష్మిని అడిగేవారు, నీకు ఎప్పుడున్నా మీ అమ్మగారు కూరలు పంపిస్తారంటే లేదండి అని చెప్పేవాళ్ళు, లేదంటే అదే మాకు పంపిస్తుందని, ఎందుకంటే మా పెద్ద మాకు పంపటాలు తక్కువ. అలా అంతల్లా అడిగేవారు షాన్ని. అసలు ఆ ప్రేమ మర్చిపోలేను సార్ నేను మాత్రం లైఫ్ లో నాన్నగారు అంటే నిర్వచనం. నేను ఆ ప్రేమకి ఇంకసలు ఇంక నేను ఎవరి దగ్గర చూడలేదు అసలు. ఆ పలకరింపులోనే నాకు అసలు తెలిసేది కాదు అసలు ఇంకా నీళ్లు
కార్చేయటమే.
ఇలా జరుగుతా ఉండగా తర్వాత మొదటిసారి నాన్నగారు అరుణాచలం ట్రిప్ కి, నువ్వు మొన్న రమ్మ చెప్పింది కదా ఉషా మీ అక్క,
అవును
ఆ ట్రిప్ లో నేను కూడా ఉన్నాను ఫస్ట్ టైం నాన్నగారితో. నేను వెళ్తాను రెండోసారి. అప్పుడు కూడా అసలు మన భక్తులు అందరూ వచ్చారు, ఈ పెద్దోళ్ళు ఈ రామారావు గారు వీళ్ళందరూ వచ్చారు.
మన శ్రీదేవి,
మన హైదరాబాద్ భక్తులు వరహాల గారు, లక్ష్మి, విజయ, ఇంకా అందరు, అరుణ, వాణి, అందరూ
మొత్తం అందరూ అసలు నిజంగా ఆ ట్రిప్ అసలు జీవితంలో ఇంకా అంటే మరణించిన జీవుడు మర్చిపోడేమో అన్న ట్రిప్ అది.
నిజంగా ఉష నా జీవితంలో మాత్రం ఆ ట్రిప్ అసలు నేను మర్చిపోలేను ఉష.
అవునండి,
అసలు మాకు అందరికి నాన్నగారు
మేము ఫస్ట్ టైం. మన
నువ్వు కూడా ఫస్ట్ టైమా?
నేను ఫస్ట్ టైం, నేను పద్మారామ ముగ్గురు ఫస్ట్ టైం. అంటే నేను నాకు అదే ఇప్పుడే ఇక్కడ మన మా సత్సంగం మొత్తం అమెరికా ఎన్ఆర్ఐస్ భక్తులు అందరూ వింటున్నాము మీది ఇప్పుడు సత్సంగం, అదే చెబుతున్నాను మ్యూట్ లో పెట్టి మా అందరికి మొత్తం. అరుణ ఆంటీ, మౌలాని అరుణ ఆంటీ, మన
చంద్రకళ అనుభవం ఏంటో ఉష నాకు కూడా పిచ్చెక్కింది.
అవును అవును,
అంటే సంగి కూడా ఉన్నారు అప్పుడు.
చంద్రకళ
మంచి మనలో లేదు ఉష తన అనుభవం అసలు.
అంటే అంటే
దక్షిణ భానుగారితో వెళ్ళాం ఉష నేను చంద్రకళ.
అవును, ఆ ట్రిప్
అక్కడ పంచముఖి దగ్గరికి వచ్చేప్పటికి తనకి
అంటే చంద్రకళది నాన్నగారు కన్ఫర్మ్ చేశారు కదా అమ్మ, అదే చిన్న వయసులోనే అంటే అంటే అద్భుతమైన అనుభవం ప్రసాదించాడు భగవాన్ అన్నట్టుగా నాన్నగారు అంటే ఆవిడ ఇంకా అసలు ఇంకా ఒంట్లో లేరు అసలు ఇంకా ఒళ్ళు తెలియకుండా.
అవునమ్మా, అంటే దగ్గర ఉన్న అంతా చూసానేమో నాకు అది ఇంకా అనుబంధం వచ్చాక నాన్నగారి దగ్గర అలాగే తను ఇలా పడిపోయింది. సంజయ్ తీసుకెళ్లి నాన్నగారి దగ్గర కూర్చోబెట్టారు. తర్వాత విరూపాక్ష గుహలో నాన్నగారు మధ్యాహ్నం అక్కడ కూర్చుంటానని చెప్తే అందరం వెళ్ళాం, గుర్తుందా?
అవునంటే అవును గుర్తుంది. ఆ ట్రిప్ అసలు నేను సంగతి మర్చిపోలేదు.
మర్చిపోలేదు కదా నువ్వు కూడా? అసలు ఆ ట్రిప్పే ట్రిప్ నా లైఫ్ లో. విరూపాక్ష గుహకి వెళ్తే నాన్నగారు టీ తెచ్చారు ఎవరు ఫ్లాస్క్ లో.
అవును,
ఆ ఉపన్యాసం అంతా కూడా ఆనంద స్థితి గురించే. సహస్రారం హృదయం కలిసిపోతుంది, ఏకమైపోతుంది అన్నట్టు. ఇంకంతా అంటే ఆనందం పెళ్లి బుక్కినప్పుడు ఎలా ఉంటుందో ఎంత చెప్పుకొచ్చారు.
అంటే
చంద్రకళ దాని అనుభవం ఇంకా అసలు అది ఇంకా దానికి అసలు అక్కడ
చంద్రకళకి వచ్చిన అనుభవాన్ని ఆ ట్రిప్ లో చెప్పారంటే అంటే ఆంటీ మనమందరం కూర్చుని ఉండగా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు.
అవునా, అంటే మధ్యలో చంద్రకళ టీ తాగుతావమ్మా అని అడిగారు ఆయన. ప్రేమ లాంటిది మా అనుభవుడు. ఆ ప్రేమ మాత్రం నేను జీవితంలో ఇంకా స్థానం ఎవరికి ఉండదు ఇంకా.
అవునంటీ, అవును అదే ఇందాక శ్రీదేవి ఉంది కదా, మన శ్రీదేవి ఇప్పుడు మెసేజ్ పెడుతుందన్నమాట, మాకు ఎప్పుడు మా తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నారు పద్మత్తయ్య, మాకు లంచ్ బాక్స్ కట్టడమే కాదు మామయ్యకే కాదు మాకు కూడా స్కూల్ లంచ్ బాక్స్ కట్టి కట్టి
పంపించారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చదువు లేదు పోతుమరలో ఉండేదని మా దగ్గరే పెరిగారు వీళ్ళు. అంటే ఈ పెద్దోళ్ళు వెనకాల నేను కూడా చూసుకున్నాను, లేక కేవలం నా భుజాల మీద కూడా కాదు.
అలా కాదు, శ్రీదేవి అంటాంది అమ్మ కన్నా అంటే ప్రేమ తప్ప ఎప్పుడు విసుగు కూడా ఆవిడ మొహంలో చూడలేదు, ఎంత ప్రేమ అభ్యాసగా పెంచారో అని చెప్తున్నారు అనమాట.
సరే అలా అయిపోయింది నాకు. తర్వాత ఈ అసలు ఈ అరుణాచలం ట్రిప్ మర్చిపోలేదు అనుకో, అది అందరికి తెలుసు మనందరికి. తర్వాత ఏమైందంటే నాకు కొంచెం న్యూమోనియా వచ్చింది దోష నాకు తర్వాత సంవత్సర కాలంలో ఎప్పుడో. ఇంకెలా అంటే ఉష వారం రోజులు నాకు ఏదొచ్చినా తీవ్రంగా వస్తుంది, ఆ సారి మాత్రం వారం రోజులు హై ఫీవర్ రాత్రి పగలు.
మా తోడుకోళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టి చూశారు. అసలు నాకు ఏంటంటే అప్పుడే అరుణాచలం ఇదైంది కదా నాన్నగారు
ఎక్స్పీరియన్స్,
అరుణాచలం నామో నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడైనా అలా బాగోపోతే అనుకోలేనేమో, ఎందుకో మరి ఆ టైంలో అరుణాచలం నామం మాత్రం వదిలిపెట్టలేదు. ఇంకోటి కూడా అనిపించింది, ఇంకా తట్టుకోలేక తండ్రి నన్ను తీసుకెళ్ళిపో అని కూడా వేడుకున్నాను నాన్నగారిని. సరిగ్గా వారం రోజులకి ఇంకా కొంచెం సెట్ అయ్యాను. తర్వాత నాన్నగారు సరిగ్గా చాలాళ్ళు పట్టింది నాకు కోలుకోవటానికి, నాన్నగారు వచ్చారు. ఈ లోపల ఫోన్ లో చెప్పినప్పుడు కూడా పద్మ చేత ఎక్కువ పని చేయించుకోండి అని కూడా చెప్పారంట సావిత్రి కన్నంతో. వచ్చారు సరిగ్గా. ఈ లోపల మర్చిపోయాను, ఇంకా ముందు ఒక విషయం చెప్పు, వరహాలరాజు గారు లక్ష్మి కూడా రావటం మొదలు పెట్టారు కదా అప్పటికి.
అవును ఆంటీ, అవును అవును.
అప్పుడు మాకేమైందంటే నాన్నగారు వస్తే రెండు షేర్ అయ్యాయి.
అవును, ఇక్కడ
కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు,
అవును అలా ఉండాలి,
హాఫ్ హాఫ్ అయ్యాయి. తర్వాత ఏమైందంటే ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ
ఎక్కువ అయ్యింది. అవును అవును,
అలా అలా జరుగుతా వచ్చింది.
అవును అవును.
అప్పుడు సరిగ్గా బేగంపేట, తను ప్రెగ్నెంట్ ఏంటో మొత్తానికి బేగంపేట వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నారు నాన్నగారు అక్కడికి వెళ్ళారు మా ఇంటి తర్వాత. మర్చిపోయిన అక్కడే దిగారు, దిగితే నేను వెళ్ళాను. ఇంకా చూడటమే నేను ఎంత బాధ అనుభవించానో అది మొహల్లో చూపించేశారు. ఏంటమ్మా చాలా కష్టపడ్డావమ్మ పద్మ, ఇంకా మరణం అంచులకి వెళ్ళొచ్చావు అన్నారు, నీకు ఇది రెండో జన్మ అమ్మ అన్నారు. నిజంగా ఉష నేను అంతా అనుభవించాను, ఎందుకంటే అది మరో జన్మే, అంత సఫర్ అయ్యాను.
అయ్యో
అప్పుడు అప్పుడు నా సఫరింగ్ తగ్గట్టు నాన్నగారు నోటం చూసేప్పటికి, అప్పటికి ఎంత సర్వజ్ఞత మనకి అర్థమయ్యేది కాదు కదా.
అవునండి,
మహానుభావుడు అయిపోయి అలా అనేప్పటికి మనకి అసలు ఇంకా ఆ ప్రేమకి తట్టుకోలేం కదా ఉష.
అవునండి,
ఆ రిఫ్లెక్షన్ చూసేప్పటికి అది నేను మర్చిపోలేను సంఘటన. నిజంగా చాలా ఇలా ఇలా తినమ్మా అలా తినమ్మా అని చెప్పి ఆ ప్రేమను మర్చిపోలేదు.
అవునండి.
తర్వాత 1995 లో మా అమ్మగారు పోయారు, పోయాక చెప్పాను కదా 97 లో అన్నారు నాన్నగారు, కొంచెం ముందు మన ఇంటికి వచ్చినప్పుడు అన్నారు అరుణాచలం రేపు September 1st కమ్మా నేను అరుణాచలం వెళ్తున్నాను, సరస్తమ్మ గారు మీరు ఈ మామగారి పాండు మామగారి ఫోటో తీసుకుని రండి అక్కడ నేను ఆంధ్రాచలంలో పెట్టిద్దాం అన్నారు. సరే అని మేము కొంచెం పెద్ద ఫోటోనే ప్లాన్ చేయించి నేను అత్తయ్య ఈయన మా హస్బెండ్ అనుకుంటా వచ్చాం. వెళ్ళాం, 4 రోజులు ఉండాం. మహానుభావుడు ఆయనే September 1st రోజు శ్రీధర్ గారి చేత ఆయనే కూర్చుని పూజ దగ్గర కూర్చున్నట్టు కూర్చుని పూజ చేయించి పెట్టించారు. అసలు ప్రేమ ఎవరికాడికి సొంతం అనిపించేది ఉష, ఇది నాకే సొంతం, అది అందరికీ సమానంగా అందుతోందని తెలిసిన
మనకే సొంతం,
ఈ ప్రేమ నాకే సొంతం అనిపించేది.
అవును అవును, అంటే అదే అందుకే కృష్ణుడు అనిపిస్తారా అంటే నాన్నగారు ఎక్కువ పాడు అంటే అందుకే కృష్ణుడు వాళ్ళ వాళ్ళే.
అవును అదే అయ్యా మనం అనుభవించాం అప్పుడు కృష్ణ అవతారం కాబట్టి అలాగా మనకి నాన్నగారు ఇలా చూపించారు ఎవరికి వాళ్ళకే సొంత.
అది ఇంకొకటి అంటే మన అదృష్టం ఏంటో చెప్పిన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి గబుక్కుని అంటే రాజుల కుటుంబంలో పుట్టడం కూడా మన గొప్ప భాగ్యం, ఎందుకంటే లేకపోతే అలౌ చేయరు కదా లేడీస్ ని.
అవును షా,
నేను కింద తాతగారి కింద తండ్రి కింద ఉండేవారు కాబట్టి అసలు ఎక్కడ
పిలుపు నాన్నగారు తాతగారు అసలు ఎవరు ఏది చేయటానికి కూడా అబ్జెక్ట్ చేయటానికి కూడా
అసలు కాదు కదా అంటే అక్కడ ఎస్పెషల్లీ హైదరాబాద్ పర్లేదు మన వైజాగ్ పర్లేదు కానీ పల్లెటూరులో గబుక్కుని ఎక్కడికన్నా
ఉంటాయి కదా ఇంతల్లా ఫ్రీగా మూవ్ అవ్వలేరు. అవును
మన అదృష్టం అసలు మా భాగ్యం కాదండి,
అదృష్టం నిజంగా అన్ని విధాలు. అది అప్పుడు అలాగే సంబరం వచ్చేసేది ఏంటి, ఈవెన్ మా మామగారు ఇప్పుడు మామూలుగా మావయ్యకి మామగారు ఉండగా మరి ఇలా గురువులను తీసుకోవడం కూడా మరి ధైర్యం చేసేవాళ్ళం కాదు.
లేడీస్
మామూలుగా అయితే లేడీస్ కు సంబంధించింది అయితే ఆయన ఊరవటం మాకు ఇంకా సహకారం అన్నమాట. ఉష ఇన్ని రోజులు ఉండి వెళ్తా ఉండేవారా మా మావయ్య, ఎప్పుడు పాపం ఆయన గదిలోకి వెళ్ళిపోవటం వచ్చి కూర్చునేవారు కదా, పోనీ కూర్చోండి అంటే అందరూ లేడీస్ ఉండేవారు కదా అసలే మొహమాట మావయ్య కూర్చునేవారు కాదు. నాన్నగారు మాత్రం వెళ్లే లోపల ఒక రోజు మాత్రం ఆ టీవీ చూస్తున్నట్టు కూర్చుని నా మావయ్య బుగ్గలు తడివేసి మీ మావయ్య అమ్మ కర్మయోగమ్మ అంత మంచివాడు అన్నదమ్ముల్లోకి అలా చేస్తూ ఉండేవారు వచ్చినప్పుడు. చాలా ఇష్టం ఎందుకంటే మా మామయ్యకి ఆయనకి పర్సనల్ లేదు ఇంకా.
అవును అవునండి, చాలా ఇష్టపడతాం
తప్ప.
అవును అవును.
ఇంకా మా అత్తయ్య అయితే ఎప్పుడు ఒక మాట అనేవారు, షా నాన్నగారికి ఒళ్ళంతా కళ్ళే, ఇవన్నీ
చూసి
అందులో భక్తులతో ఇంటరాక్ట్ అవటం, ఆ మాట్లాడటం, అసలు ఆ వివేకం అన్ని మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అప్పుడు
ఆయనకే
కదా ఉంటాయి అవన్నీ.
అవునండి.
ఇంకా నాన్నగారికి ఒళ్ళంతా కళ్ళే అనేవారు. సావిత్రి కానీ నిజమే పాప నువ్వు అన్నట్టు. తర్వాత నాకు ఏమైందంటే, తర్వాత నాకు కొంచెం నేను కొంచెం డైవర్ట్ అయ్యాను నాన్నగారి నుంచి కొన్ని రోజులు. మరి సావిత్రి కన్నం పోయాక ముందు నేను చెప్పలేను, సావిత్రి కన్నమ్మ 2003 సెప్టెంబర్ 28 పోయారు. పోతే ఆవిడ తరోజు నాకు ఇంట్లో పోయినప్పుడు ఉన్నారు నాన్నగారు, మీ అందరికీ తెలుసు. తర్వాత గారి ఇంట్లో వెళ్తే నేను వెళ్ళాను, 4 మాటలు చెప్పమ్మా సావిత్రమ్మ గారి గురించి అన్నారు. చెప్పలేదు నేను, కొన్ని చెప్పొచ్చు కదా 4 మాటలు అంటే కన్నమ్మ ఎందుకంటే మూలం ఆవిడే కదా, చెప్పలేదు. దానికి ఏదో కూడా అన్నారు షా, కొంచెం నన్ను తీవ్రంగానే అన్నారు. ఇంకొకటి, నేను గురువు ద్వారా అన్ని చూసిన దాన్ని నేనేమో అనిపిస్తుంది షా, అన్ని కోణాలు.
అదే అండి.
అప్పుడు ఏదో అన్నారు గుర్తురా, అది కూడా నాకు గుర్తురాలేదు, ఎంత గుర్తు చేసుకున్నా. కానీ సావిత్రమ్మ అమ్మ ఇంకా తర్వాత నుంచి ఎప్పుడు కనిపించినా సావిత్రమ్మ గారిని మర్చిపోయావమ్మా అనేవారు. కడుపు ఇంకేం చేయను నా పరిస్థితి, మర్చిపోయాం అంటే ఒకటి, అక్కడ ఆవిడ నాన్నగారిని ఫస్ట్ దర్శించుకున్న మొదలు చివరి క్షణాల వరకు ఆ విశ్వాసం చెక్కు చెదరలేదు సావిత్రి కన్నమ్మ.
అవును అవును అంటే ఆవిడ
అది నేర్చుకోమని మాట, నాకు డైవర్షన్ వచ్చింది. నీకు రావాలనేవారు
అస్తమానం
భక్తి నీకు రావాలమ్మా అనేవారు. సావిత్రమ్మ గారిని మర్చిపోయావమ్మా అంటే పాపం మా అత్తయ్య కడుపు కుదుక్కుని కుదుక్కుని ఏడ్చేసేవారు, మర్చిపోలేదు అన్నారు అని. నేను కూడా మర్చిపోలేదని దాన్ని ఎప్పుడు ఏ రోజు మా ఇంటికి వచ్చినప్పుడల్లా పొద్దున్న పొద్దున్న కూర్చునే ఇంకా మా సావిత్రి కన్నమ్మ అన్ని మంచి చెడ్డలు అన్ని మాట్లాడేసేవారు. ఆ మాటల తర్వాత తలుసుకున్న నాన్నగారు భగవద్గీతలో వాక్యాలలాగే మాకు మళ్ళీ రిపీట్ చేసి చెప్పేవారు షా. అలా నవరసాలు చూసాను షా నేను
అన్ని. అంటే
గుండెలోంచి నాకు నాది నాకే అర్థమవుతుంది.
అవునండి.
ఏ తర్వాత ఒకసారి ఇందిర గారి ఇంట్లో నేను కొంచెం బెంగగా ఉన్నాను, టీ తాగటానికి తలుపు తీస్తారు కదా, నేను లక్ష్మి లోపలికి వెళ్ళాం, మరి అత్తయ్య కూడా వచ్చింటారు, ఎప్పుడు వెళ్ళినా అందరం కలిసే కదా
వెళ్ళేవారు.
టీ తాగుతున్నారు, ఏంటి పద్మ అలా ఉంది, చిన్న లక్ష్మి పద్మ హ్యాపీగా ఉందా అని అడిగేవారు. డైరెక్ట్ గా అడిగేవారు కాదు, అడిగితే లక్ష్మి అవునండి బెంగగా ఉందండి అంటే, అప్పుడు అన్నారు హిమాలయాలంటే కష్టం వచ్చి మీద పడినా చెల్లించిన వాడికి అమ్మ జ్ఞానం వస్తుంది అన్నారు.
చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ చేయండి అంటే. ఇది
హిమాలయాలంటి కష్టం వచ్చి మీద పడినా అమ్మ చెల్లించిన వానికి అమ్మ భక్తి వస్తుంది, ఎందుకమ్మా జ్ఞానం వస్తుంది అని, ఎందుకమ్మా బెంగళన్ అని మాట్లాడారు. సరే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వెంటనే ఎప్పుడు నా పక్కన పద్మ ఎలా ఉందని అడగటం, పద్మ చెప్తుందా అని అడగటం,
ఎందుకంటే
మళ్ళీ నేను లైన్ లో పడే వరకు ఓపెన్ గా చెప్పేస్తాను కదా. నేను నాకేమో నాకు అభిమానం ఎక్కువయ్యా ఉషా, మరి చిన్నప్పటి నుంచి మనం ఒక ఐడెంటిఫికేషన్ తో ఉంటాం కదా మన పర్సనాలిటీ. ఒకప్పుడు నేను నెమ్మదనో లక్ష్మేమో బోళా బోళి మంచనో ఇంకొకళ్ళు ఇంకోటనో, ఆ ఐడెంటిఫికేషన్ తోనే మన జీవితం అలాగా ఆ వాసన నీకు అర్థమైందా,
అర్థమైంది
ఐడెంటిఫికేషన్ లో ఉంటాము.
అది మరి మనలో ఉన్న వాసనలు మరి టైం వచ్చినప్పుడు అది అభిమానం అడ్డం వస్తుంది కదా, కెలికెలికి లాగి తీయాలి కదా.
మీరు అన్నట్టు అందరికీ అంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఈ స్వభావం, అందుకే స్వభావం దాటి
మనం ఇదైపోయి ఉంటాము
దానికి. అవును కరెక్ట్ అండి, అందుకే అంటే అన్ని చిన్న చిన్నవి ఇలాంటి వాసనలు
మన గురించి కూడా ఏదన్నా జరిగినా కూడా మన గురించి కంటే కూడా ఆ పక్క వాళ్ళు లోకల్ గురించి
ఏడుస్తుంది.
లోకం కూడా మాత్రం పూర్తిగా లోకవాసన నుంచి లాగేశారు ఉషా.
అవునా అండి,
అది మాత్రం
డైవర్షన్ లో ఉండగానే విజయ్ కుమార్ గారు
సరిగ్గా ఇది అయిపోయింది. నల్లకుంట్లో విజయ్ కుమార్ గారు ఉండేవారు, అక్కడికి శంకరమఠం మా ఇంటికి దగ్గరే కదా వెళ్ళాం నేను అత్తయ్య మా అమ్మగారు కూడా వచ్చారు. అంతవరకు ఉషా మర్చిపోయిన ఇది జరిగే వరకు నన్ను చూస్తా ఉండేవారు, పలకరించేవారు కాదు చూసి చూడనట్టు ఉండేవారు. చాలా రోజులు జరిగింది అలాగా నూనె పోరాటం లాగా. ఇంకా ఇది వరకు నాన్నగారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, గురువు మీ లోపల నుంచి లాగటానికి చూస్తాడు చూసి చూడనట్టు ఉంటాడు అలాగా, ఏ చేసినా వాడు అనుగ్రహం అనేవారు కదా.
అవునండి అవును,
అలా జరుగుతా వచ్చింది విషయం. ఈ విజయ్ కుమార్ గారి ఇంటికి వెళ్ళాం. ఇది మా ఇంట్లో మొదట్లో జరిగినన్నాళ్ళు సత్సంగాలకి ఫస్ట్ లో పరిచయం అయినప్పుడు ఎప్పుడు లక్ష్మి నేనే ఎదురు కూర్చునేవాళ్ళు. ఇంకా
అవును
ఫస్ట్ లో నాన్నగారు రావాలి, తర్వాత మాత్రం ఎప్పుడు ఎదురు కూర్చోటానికి అలా మనసు ఏమి ఊళ్ళేది కాదు, అలా కూర్చుని
అవకాశం ఇచ్చి పాపం మీరు వెనకాల
ఉండేవాళ్ళు. తర్వాత అవకాశం ఇచ్చేవాళ్ళు, ఫస్ట్ మొదట్లో మాత్రం చక్కగా ముందే కూర్చునేవాళ్ళం, తర్వాత ఇచ్చేవాళ్ళం, తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా కొంచెం కనిపించేలాగా చూసి కూర్చునేవాళ్ళం. ఇది ఇలా అయిపోయిన తర్వాత విజయ్ కుమార్ గారి ఇంట్లో మా లక్ష్మి ఏం చేసింది, చాలా తర్వాత నన్ను ముందు కొంచెం ఖాళీగానే ఉంది, దాని కొంచెం ప్లేస్ ఉంది, నన్ను నువ్వు కూర్చోంది. దాని ఐడియా ఏంటంటే నన్ను తోద్దాం ఉన్నా నాన్నగారి దగ్గరికి, నన్ను కూర్చోబెట్టింది. పర్లేదు ఇటు కూర్చున్నా, లేదు నువ్వు కూర్చో అది నా పక్క కూర్చుంది. నాన్నగారు వచ్చి కూర్చున్నారు, మళ్ళీ కలగటం మొదలు పెట్టారు. పద్మ హ్యాపీగా ఉందో ఏయో ప్రశ్న లేసారు, అన్ని లక్ష్మే మళ్ళీ దానికే. నాకు అసలు కడుపు నాకు దారులు ఆగట్లేదు, ఆగట్లేదు. ఈ లోపల ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరో వచ్చి చంటి పిల్లని తీసుకొచ్చి నాన్నగారు మీరు అన్నం ముట్టించాలని మా బాబుకని పాయసం చేసుకొచ్చారు. ఒక వెండి గిన్నెలో ఆ బాబుకి అన్నం ముట్టించుకున్నారు, నాన్నగారు ముట్టించారు. ముట్టించాక నాన్నగారికి వేరే గిన్నెలో వాళ్ళు ఇచ్చారు, నాన్నగారు ఇది మీరు తినండి నాన్నగారు. మహాబోడు తినరు కదా ఏమి,
అవును
సరే పద్మ నా వంక చూసారు.
అవును నేను ఉన్నానని చెప్పు, చెబుతుంటే గుర్తొచ్చింది నేను ఉన్నాను అప్పుడు మిమ్మల్ని తినమన్నా.
నువ్వు లేని ఎక్కడ ఇందుకు తింటావా అంటే మామూలుగా అడుగుతారు కదా నీకు ఇష్టమా ఇది అని ఏదన్నా చూసినప్పుడు. ఈ దారుల్లోనే నేను ఇలా అడుగుతున్నారు కదా అని కళ్ళర్లే చూస్తున్నాను, తింటావా అంటే ఇంకేమంటాం సమాధానం. సరేలే ఇలా తీయబోతా ఉంటే చెయ్యి పట్టాను పోని, చేతిలో పెడతారేమోలే అని కాదు ఆ స్పూన్ నోట్లో పెట్టారు. ఎలా పెట్టారు మొత్తానికి అసలు ఇంకా నాకు అసలు ఉంది నా హృదయం నిండిపోయి, ఈ తప్పిపోయిన గొర్రెల్ని ఇలాగా, తప్పిపోయిన గొర్రె అంటే ఇష్టం అనేవారు కదా జస్కి, అలా తప్పిపోయిన గొర్రెని ఇలా తీసుకుంటున్నావు అంటే నా హృదయం చెరువైపోయింది. ఇంకా మర్చిపోలేను
శాతం
అలా జరిగింది. తర్వాత నేను వైజాగ్ వెళ్ళాను ఒకసారి 2011 అలాగా. ఒక మా ఇక నేను చెప్తాను కదా ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాకు డబుల్ డమ్మక్ అలాగే నాన్నగారితో కానీ విడిగా ఎప్పుడు వెళ్ళలేదు, అవకాశం ఉంది. మా కజిన్ బ్రదరు మనవరాలు బయట అంటే వెళ్ళాను, వెళ్ళి వాళ్ళు ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. అక్కడికి వెళ్లే వరకు తెలియదు, ఆవేళ పొద్దునే ట్రైన్ దిగాను, ఆ పొద్దునే ఫంక్షన్ రెడీ అయ్యి వచ్చేప్పటికి ఎవరో అన్నారు నాన్నగారు వస్తారంట అని. అబ్బా నాన్నగారు వస్తారంట సంతోషం కదా, సరిగ్గా నేను వెళ్ళేప్పటికే కూర్చుని ఉన్నారు. ఇంకా పక్కన కూర్చోబెట్టి ఇంకా అసలు ఇంకా ప్రేమ నేను ఇంకా వర్ణించలేను. అప్పుడు చెప్పారు ఏంటమ్మా ఎలా ఉన్నావు అని అడిగి,
మా నాన్నగారు కూడా ఉన్నారు అక్కడ. ఆయన చూసి ఈ రెండు మాటలు చెప్పించారు ఉషా, బేర్ ఇంజరీ బేర్ ఇన్సల్ట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సాధన. ఉషా ఇంకో విషయం చెప్పాలి, ఈ సేమ్ సెంటెన్స్ ఇదివరకు నాన్నగారు ఉపన్యాసంలో చెప్తా ఉంటే నాకు ఎందుకో నచ్చింది.
బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ,
బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సాధన. ఏంటి ఇలా కూడా ఉంటుందా, అంత ముందు ఎప్పుడు ఆ సెంటెన్స్ వినలేదు. శివానంద చెప్పారని చెప్పారు నాన్నగారు, అది కూడా చాలా ఇష్టం. అది ఏంటి ఇది సెంటెన్స్ భలే ఉందే అనుకున్నాను. ఆ భలే ఉన్నదానికి అనుకున్నందుకు జీవితంలో
చాలా
లాగి లాగి కొట్టారు. ఇంకా సెంటెన్స్ చెప్పించారు నువ్వు నమ్మో, చిన్నపిల్లల చేత ఒక శ్లోకం మనం నేర్పిస్తాం చూడు,
అలా నేర్పించారు.
అలా ఉషా నేను ఎవరిని చూడలేదు అలాగా. నువ్వు నమ్మో నా చేత రిపీటెడ్ గా ఆ సెంటెన్స్ అనిపించారు. ఆ ఫంక్షన్ ఎదర్ లైన్ లో ఆయన కూర్చున్నాను, పక్కనే కూర్చోమన్నారు. పిల్లకి ఏదో అత్యంత లేసారు కానీ అంతా నాతోనే. తర్వాత మా నాన్నగారికి అన్నారు మీ నాన్నగారు ఎలా ఉన్నారని అడిగి, మీ నాన్నగారికి ఏం వద్దమ్మా ఇది ఒకటి రాసి పెట్టు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఇఫ్ వి ఫర్గెట్. ఏ భగవద్గీత వద్దు, ఇది నువ్వు ఒక పేపర్ మీద రాసి లేదా గోడ మీద రాసి మీ నాన్నగారికి కనిపించేలా. ఇంకేం వద్దమ్మా అని చెప్పిందే చెప్తారు కదా అసలు.
అవును
అందులో ఆ రోజు చెప్పిందే చెప్పడం కాదు అసలు. నువ్వు నమ్ము పక్కనే మా శృతి కూతురు 9 నెలల పిల్ల టంకలో ఉంది, అది చూస్తాను చక్కగా నాన్నగారిని. ఇంకా నాన్నగారు కనిపించేసి వెళ్ళిపోతున్నారు, నా చేత ఈ రిపీట్ చేయించడమే సరిపోయింది. లిఫ్ట్ లో కిందకి వెళ్ళాను, కిందకి వెళ్ళి కారిక్కే ముందు కూడా చెప్పించారు ఉషా. ఒకసారి మధ్యలో ఏం చేశానంటే ఆ కంగారులో ఇఫ్ వి ఫర్గెట్ అని మొదలెట్టాను. ఏదో ఒక చెప్పు అంటారు కదా ఇఫ్ వి ఫర్గెట్, అలా కాదు ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ వి ఫర్గెట్. నిజంగా రెండు వాక్యాలు నా జీవితంలో అంత చూశాయి, నాకు చాలా ఇప్పుడు తేలిక అనిపిస్తుంది ఉషా. ఏది వచ్చినా
ఇక్కడ
అణిగిపోతున్నాయి. అక్కడ
ఇక్కడ కొంచెం ఒక్క నిమిషం నేను ఒక్క క్షణం మాట్లాడతాను, కానీ నిజంగా మీ కుటుంబం ఆ బేర్ చేసింది సామాన్యమైన అది కాదా అంటీ. ఎందుకంటే ఒక స్టేజ్ లో నేను ఆ ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను, దో మీరెవరూ నా దగ్గర మెన్షన్ చేయకపోయినా కూడా. అంటే నాన్నగారు మీరు వచ్చి కలవడం, నాన్నగారు మాటలు మాట్లాడడం చాలా విట్నెస్ కూడా కదా, చాలా చాలా కష్టం అనిపిస్తుంది అంటీ. ఎందుకంటే అందరం భక్తులు, అందరూ నాన్నగారి సమక్షంలో ఉన్నాము, అందరికి ప్రేమ సమానంగా ఇచ్చారు. అంటే సంఘం నుంచి వచ్చే ఒత్తిడి ఇంత 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 భయంకరంగా ఉంటుందా అంటే, అసలు సామాన్యులం అసలు ఇది ఫేస్ చేయగలమా ఇంత భయంకరమైన ప్రెషర్, సంఘం నుంచి వచ్చే ప్రెషర్. అదే అనిపిస్తుంది ఆంటీ, అంటే ఎంత విశాలత్వం రావాలి మన మనసుకి. అసలు ఆత్మస్థుతి పరనింద చేయకూడదు అంటారు, ఏ మనం భక్తులు భక్తులు అనుకుంటున్నాము, అసలు మన నోటితో మనం చెడు ఎలా మాట్లాడతాము లేకపోతే చెడు ఎలా వింటాము. కానీ అయితే మళ్ళీ ఇదిగో ఈ సాధనలో ఈ ఈ పాయింట్లు మనకి క్లియర్ గా నాన్నగారు చెప్పకపోతే ఆ ఊటిలో కొట్టుకుపోతాం ఆంటీ మనం.
అసలు తెలిపోదాము సార్, నిజంగా ఇదే లైఫ్. నీకు నాన్నగారు అనేది లేకపోతే పరిచయం అవ్వకపోతే ఎటు కొట్టుకుపోదు.
నాకు అదే అనిపిస్తుంది,
నాకు ఇప్పుడు ఎవరు అలాంటి సిల్లిగా అనిపిస్తుంది దేనికి వేసినా కూడా.
అవును, ఎందుకంటే
పైకి మరి కొంత అలా కూడా అసలు కరగదు నా హృదయం ఇప్పటికి. నాకు అసలు అలాగా
లోకంలో చాలా మంది గురువులు ఉండొచ్చు, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉండొచ్చు, మనం ట్రూత్ వైపు డైరెక్ట్ చేయొచ్చు, ప్రేమించవచ్చు. కానీ అంటే ఈ సంసారంలో ఉండి ఆ సంసారంలో ఒడిదుడుకులు పడుతూ ఉంటే మనం ఆయన మన స్థాయికి వచ్చి అంటే ఈ లెవెల్ నుంచి ఆత్మజ్ఞానానికి మనల్ని సునాయాసంగా మనకి నొప్పి కలగకుండా ఎన్ని దారుణమైన పరిస్థితులు ఒక్కొక్కళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నా కూడా మనసుని అంటకూడదని, మనకి దుఃఖ ఛాయ ముట్టకూడదని ఆయన పడ్డ కృషి. నేను ఈ రోజుకి అంటే జ్ఞానం పక్కన పెట్టిన పద్మ, నేను రిపీటెడ్ గా మన భక్తులందరికీ ఏం చెబుతున్నానంటే, మనందరం స్పిరిచువల్ సిస్టర్స్, ఎక్కువ మంది లేడీస్ వచ్చాం నాన్నగారి దగ్గరికి. నాన్నగారు లేడీస్ని చాలా ప్రోత్సహించారు, ఏ అవుట్ గోయింగ్ గా ఉండాలన్నారు, ఇండిపెండెంట్ గా ఉండాలన్నారు, వర్క్ చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడమన్నారు.
పాజిటివ్
గా ఉండాలి, నెగిటివ్ థాట్ రాకూడదు, మన నోటి ద్వారా ఎవరినన్నా మంచి తలపెట్టాలి కానీ ఒక్కటి కూడా నెగిటివ్ గా ఎవరి గురించి మాట్లాడకూడదు. మనలో ఉన్న బలహీనతలు తీసుకుని మనం పరిష్కరించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి తప్ప. అంటే రెండో రకమైన మాట మన నోట్లోంచి వస్తే మనం మన గురువుని
అవమానించినట్టు. పాఠాలు
గురువుని
అవమానించాలంటే కష్టాలేమీ లేవు. మళ్ళీ లేకపోతే కష్టం.
అవును అవును,
తింటాను తినలేకపోతే కష్టం.
కష్టం అవునండి, అవును. మీరన్నట్టు లోకవాసన మనకి లోకవాసనే అండి,
మనసు అశాంతి.
అవును అవును,
మనసు అశాంతి భరించిన ఉషా పాజిటివ్ థింకింగ్ అనేవారు కదా నాన్నగారు. అస్తమా పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, నెగిటివ్. అది అసలు ఈ అన్ని మాటలు లోతు ఇప్పుడు అర్థం. పాజిటివ్ నెగిటివ్ అసలు నెగిటివిటీ నచ్చదు.
అవునా అంటి, అవును
భరించలేము.
అవునా అంటి,
మన అజ్ఞానం అయితే మన అశాంతే మనం భరించలేము. ఇంకో మాట బాగా ఇష్టం ఉషా నాకు, ఫర్గివ్ చేయటం తేలికే, ఫర్గివ్ డైరీ చేసుకుంటా ఉంటాను. నిజంగానే ఫర్గివ్ ఫర్గెట్ కష్టం ఉషా, ఫర్గివ్ బాగానే చేసేస్తాం
చేసేస్తాం. ఎందుకంటే అంటే బ్రాటప్ అన్ని కూడా అంటే మీరన్నట్టు ఏదో మన స్వభావం నుంచి బయటకు విడుదల అవ్వలేం కానీ ఇలాగ ఫర్గివ్ అనేది సహనం అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెట్టేసిందేమో. అంటే మన ఫ్యామిలీస్ లో కూడా అంటే ఎవరేదన్నా కూడా సహించడం, పెద్దల్ని తిరిగి మాట అనకపోవడం, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే అది ట్రైనింగ్ మనకి చిన్నప్పటి నుంచి సహజంగానే కుటుంబాల్లో ఉన్నాయి,
సహజంగా మనకి బ్రాటప్ నుంచి
వస్తాయి. అయితే ఈ దుఃఖంలో నుంచి ఈ లోకవాసం నుంచి అదర్స్ కళ్ళతో మనం చూసుకోవడం ఉందనేది చూసారా అంటి, అందరికీ అది టైం పట్టింది అంటి, అందరికీ టైం పట్టింది. అంటే అది దాటడానికి అంటే లోకవాసన దాటడానికి అంటే ఎవరైనా ఏదన్నా అంటే
నచ్చేది నచ్చే అన్ని కూడా ఉట్టికి పడేసినట్టు అయిపోయింది. లేవు ఎన్ని జన్మలకి వాసనలు పోతాయి. అసలు అసలు ఈ వేరు 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 మొదటి తలంపు ఉంది కదా, దానికే కదా ఇవన్నీ.
అంతే అంతే అంటే అంతే
మహానుభావుడు, అది ఇవన్నీ వాసనలు పలచబడుతున్నాయి కరెక్టే.
మహానుభావుడి
మీద భారం వేస్తే ఆ మొదటి తలంపుని తీసుకున్నాడు, సమూలంగా నాశనం చేసినప్పుడు మనకి ఇవన్నీ. కానీ ఈ లోపల నాన్నగారిని మర్చిపోకుండా మహానుభావుడు ఇంత జీవితకాలం అవమానం అయిపోయింది.
అవును
అందరికి 50-55 అనుకో.
అవును అవును,
ఇంకా చాలా దగ్గరలో. కానీ ఈ ఇచ్చిన ఇంకెంత ఎంత టైం ఇస్తే అంత. మొన్న కరోనా వచ్చింది, నాకు అదే అనిపిస్తుంది తండ్రి. కరోనా కూడా కొంచెం చూపించాడు, చూపించినా చాలా తేలిగ్గా చూపించి తీసేశాడు. అప్పుడు అనిపించింది ఓహో నాకు ఇంకా తెలుసుకునే టైం, అంటే ఇంకా ఇదే కాదు ఏదైనా సరే మనం దేనికి అనవసర విషయాలకు అశాంతి పడటం ఇష్టం ఉండట్లేదు. ఇంకా ఏది ఇంకా ఎంత టైం ఇస్తే నిన్ను స్మరణలో ఇంకా ఆ ఇష్టంలో శరణాగతి కూడా బహుశా ఒక్కసారి రాదు ఉషా, అది కూడా అర్థమైంది. మొదటి చెప్తే ఆ మాటల ప్రకారంగా అర్థమైపోయి ఆ మాట లోతు తెలియక ఎప్పటికప్పుడు ఎంత నేర్చుకునేటట్టుగా అనుకునేవాళ్ళం. అలాంటిది ఒక్కొక్క మాట లోతు శరణాగతి కూడా ఊరికనే ఒక్కసారి వచ్చేసేది మాత్రం కాదు.
అవును, అంటే
ఎక్కడో మహాభా అదిగో ఏమంటారు భగవాన్ అనేవాడు కదా, ఏమంటారు ఏంటి లక్ష్మణ్ అంటాడు, తుపాకీ గుండెలు లాంటి వాళ్ళు తారణ జన్మలు. కానీ మనం ఇది అలా కుదరదు, అలా జరగదు. అసలు శరణాగతి కూడా జీవితంలో రకరకాలుగా పడిన వేదనలకి రోదనలకి ఆకస్మాత్ వరకు మనకు ఉంటాయి ఇవన్నీ కాదు, కానీ మనకి ఇలాంటి మహానుభావుడు దొరికిన భూమి మీద నీళ్ళు ఆయనతో పాటు చూసి నడిచి నడక చూసి ఇంకేం కావాలి ఉషా మనకి, మన అందరం కూడా
అదృష్టంతో
చైతన్య స్థాయి. ఫస్ట్ గ్రీష్మ అడిగింది కదా చెప్పమని లక్ష్మి ఇది వరకు చెప్పినప్పుడు,
అవును
నాకు నేనేం చెప్తాను నాకు అసలు సబ్జెక్ట్ చెప్పడం రాదు. మహా పెద్దవాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు, వయసులోను ప్లస్ చైతన్య స్థాయిలో పెద్దగా అది చైతన్య స్థాయి ఇదిలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అనుకున్నాను. కానీ తర్వాత అనిపించింది మళ్ళీ తర్వాత అన్నాను గ్రీష్మతో తర్వాత చెప్తానమ్మా, ఎందుకంటే ఇది ఒక వరం కదా నాన్నగారి గురించి చెప్పుకుని అసలు అవన్నీ చేసుకోవటం. మహానుభావుడు అన్ని సంవత్సరాలు అందించింది చెప్పడానికి నాకేంటనిపించి.
అవును
కదా,
అవును
మహానుభావుడు
సో బ్యూటిఫుల్
అసలు పీపుల్ అట్ హోమ్ ఇలా చేసి మీ అందరికి అసలు
తెర వెనక ఉన్నోళ్ళు మీరిద్దరు
చాలా మంది ఉన్నారంటి తెర మీద
తెర వెనక అవును ఉన్నారు. విజయ్ ఏంటి ఇప్పుడు నాన్నగారు మనవడేంటి
అలా అసలు వర్క్ అంతా వాళ్లే చేస్తున్నారంటి మీ ఊరికే పైకి అంటే మనందరూ
ఏం లేదమ్మా మీరు మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీ అవును మీ చేత అలా చేయించేస్తున్నారు. ఇంకొక ఇంకొంచెం చెప్తాను
చెప్పండి.
ఒకసారి ఏమైందంటే ఇంకో విషయం కూడా చెప్పాలి కన్నమ్మ గారిని కూడా కన్నమ్మ గారు కూడా అంత ఆదరించారు ఉషా. వెళ్ళినప్పుడల్లా లోపలికి వెళ్ళమని లోపలికి వెళ్తున్నామంట వెళ్ళండి వెళ్ళండి కన్నమ్మ గారిని కనిపించండి అనేవాళ్ళు. అసలు ఆ కన్నమ్మ గారు మహాతల్లి ఆవిడ కూడా మనల్ని అందరినీ ఆదరించారు కదమ్మా
అమ్మవారిలాగే
గురుపత్నిగా ఆవిడకి అంతా
అవునండి అవును చాలా
చూడం అసలు ఎక్కడా ఆవిడ బయటికి తీసుకురాకుండా
తీసుకురాకుండా ఇంట్లో ఉండి వచ్చిన భక్తులందరికీ
నాకు అదే
అనుగ్రహిస్తే అవును భోజనం పెట్టి ఆప్యాయంగా
ఎవరు
తెప్పించి ఆ పళ్ళు కూడా అందరికి సమానంగా పంచిపెట్టడం ఆ స్వీట్లు పంచిపెట్టడం
నోరారా పలకరించడం ఆవిడ కూడా కరెక్ట్ గా మాట్లాడతారు
నిక్కచ్చి నిజంగా ఆవిడ మాటలో ఆనెస్టీ అంటే బద్దలు కొట్టిన ఆనెస్టీ ఉంటుంది.
అవునవునవును
అండ్ ఎంత ఎంత సూక్ష్మ బుద్ధం అంటే అంటే ఇలా మనిషిని చూశారు అంటే స్కాన్ తీసినట్టు మనిషిని అంచనా వేసేయగలరు అంటే ఇంకా ఆయనకి ఆవిడ ఇంకా అసలు భగవంతుడు అంటే ఇంకా కలిపి తీసుకొచ్చారు ఇంకా
మరి అంత ఆడి ప్లాన్ కదా
అవును
లేకపోతే ఆయనకి మరి సహకారం ఎలాగా
అవునండి
అదే ఇంకొకళ్ళు అయితే
ఒకసారి
ఇలాగే ఉంటా నేను అడ్డం వస్తున్నానా నీ మాటకి
లేదు లేదండి నేనే మీకు అడ్డు వస్తున్నాను.
ఒకసారి ఏమైందంటే నాలో ఒక రకమైన చాలాళ్ళకి కలుస్తున్నాను వైజాగ్ ఎందుకో వెళ్ళాను అప్పుడు పెళ్లికే వెళ్తే అప్పుడు తెలియదు నాకు నాన్నగారు వస్తున్నట్టు వెళ్ళాక తెలిసింది ఇలా వెళ్ళుండి నాన్నగారు వస్తున్నారు మా ఫ్యామిలీ వాళ్ళు లక్ష్మి వీళ్ళందరూ ఎందుకో వచ్చేసారు వచ్చేస్తే నేనేమో నేను అటు కాకినాడ వెళ్దామని సరే నేను నాన్నగారిని కలిసి వెళ్తాను ఎందుకో ఎంతో తపనగా ఉంది నాన్నగారు
చూడాలి
ఇంకా అసలు ఎంత తపన అంటే ఇంకా చెప్పలేను ఇంకా సరిగ్గా వచ్చారు శ్యామల గారి ఇంటికి వచ్చారు ఆ టైంకి మా వదిని తీసుకెళ్లారు వచ్చేప్పటి నాన్నగారు వచ్చేప్పుడు మేము అక్కడ ఉన్నాం ఇంకా రావటమే ఇంకా అసలు ఆ పాలక ఎంత తపన ఉందో అంతా కురిపించేశారు అది మనందరికీ అనుభవమే కదా
అవునా అంటే అవును
భక్తులకి అనుభవం నాకు ఒక బాధ కడుపులో ఇంకా అసలు ఎంత బాధ అంటే గురువులకు కూడా ఇలా జరుగుతుందా అని అసలు గురువులకి ఉండదు ప్రారంభం ఏమి ఉండదు అని అని మాట మాత్రంగా ఉన్నా ఏదో మాయ కమ్మేస్తుంది కదా
అవునా అంటే
మన మనకి మనకి వచ్చినట్టే ఆపాదించుకుంటాం కదా ఎంత బాధ అంటే ఇంకా అసలు నాన్నగారిని చూడటం ఆగలేదు తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్తా కూడా కారులో అక్కడికి సుజాత గారి ఇంటికో మరి షర్మిల గారి ఇంటికి వెళ్తున్నావు మరి ఆయన కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు కూర్చోబెట్టుకుని లోపలికి వెళ్ళొచ్చాక కొంచెం వెనక్కి కూర్చున్నాను బాగానే ముందు కూర్చోమన్నారు కారు దగ్గర కూర్చున్నాక మొదలు పెట్టారు ఉషా నా గుండెల్లో బాధ అంతా జ్ఞానికి అమ్మా హిమాలయాలంత కష్టం వచ్చి కష్టం వచ్చి మీద పడినా చేను కుట్టినట్టు ఉండదమ్మా చేను కుట్టినట్టు ఉండదు మొహంలో మొహం పెట్టి ఇంకా అసలు అలా తీసేసినట్టు అయిపోయింది ఇంకా అలా దాని గురించి ఎన్ని రకాలుగానో చెప్పారు ఇంక ఈ పాయింట్ మాత్రం నాకు అలా గుండెల్లో
ఉంటుంది కానీ చాలా ఎక్స్ప్లెయిన్ వచ్చినా చేము కుట్టినట్టు ఉండదు అని
కష్టం వచ్చి మీద పడినా చేము కుట్టినట్టు ఉండదు ఇంకా మీరు జైన్ కూడా చెప్పుకోవాలి జయ మధ్యలో హైదరాబాద్ మన ఇంటికి సత్సంగానికి వచ్చేవారు నల్లకుంటలో ఉండగా చాలా బాగా చెప్తారు కదా జయ నాన్నగారు మాటలు నోట్లోంచి వచ్చినాయి అలా కొట్టుకున్నట్టు చాలా బాగా చెప్తారు ఇంకా అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే నాన్నగారు మళ్ళీ వచ్చినప్పుడు చెప్పేవాళ్ళం ఇలా జయ వస్తున్నారండి అప్పుడప్పుడు అసలు మీరు చెప్పినట్టు చెప్తున్నారండి అలా చెప్పకూడదని కూడా తెలియదు నాన్నగారు మీరు చెప్పినట్టు చెప్తారు ఋషికేశ్ వెళ్ళిన సన్నివేశం చెప్పారు నల్లకొండ సత్సంగానికి వచ్చి నోళ్ళు వదిలేసి విన్నాం అసలు మాకైతే ఇప్పటికే చూసినట్టు అనిపిస్తుంది అసలు ఎప్పుడు వెళ్ళలేదు మనం వెళ్ళలేదు ఈసారి వెళ్ళాలన్నది లేదు ఉషా అన్ని
ఎందుకంటే సినిమా దించేస్తారు అవును
ఎప్పుడు కూడా అంటే మరి అవకాశం ఉంటే మరి ఏమో ఏంటి ఈ దేహానికి అలా సరిపోయింది మాకు అలా వెళ్ళలేదని అనిపించేది. చాలా ఎంజాయ్ చేసాం ఆ ట్రిప్ మీరు ఇంచు ఇంచు చెప్పుకొచ్చారు.
అవును
ఈ రకంగా మానసికంగా భౌతికంగా నాన్నగారు ఎన్నో విధాలమ్మా
ఎన్నో విధాలు
ఎన్ని జనరేషన్స్ నుంచి.
అవును అవును ఆంటీ అవును.
ఇప్పుడు మన వాళ్ళకి కూడా కొంచెం ఆ ఇది అరుణాచలం కలుసుకునే ఇది నాన్నగారే కల్పించారు.
అవునా
మా తుది కూతురు రాగా అసలు ఎంత బాగా పాడుతుంది, ఇళయరాజా పాటలు చాలా బాగా పాడుతుంది.
అవునా
అసలు ఆ గురువు చేసే పని అది.
అవును
మన కుటుంబంలో అందరినీ
ఇంకా ఇంకా వదిలిపెట్టకుండా
కుటుంబంలో కోరే మనిషి.
అవును
వెరీ బ్యూటిఫుల్.
అవును అవును చాలా
నా జీవితంలో ఇంకొక ఏంటంటే చంద్రకళ కూడా నాకు చాలా ఇంకా ఆధ్యాత్మికంగా ఉంది. దేనికైనా
చాలా ఇన్స్పిరేషన్
గైడెన్స్ చంద్రకళ ద్వారా భగవాన్ కరుణ అందింది అనుగ్రహం.
అవునండి అవును చాలా
చాలా
అంటే అందరికి అంటే అందరు అండర్స్టాండింగ్ అందచ్చు అందకపోవచ్చు అది వేరే విషయం కానీ లైక్
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది
అంటే అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ మాత్రం వన్ ఆఫ్ అ కైండ్ అంటే అది ఇంకా భక్తులందరికి అంటే భక్తుల్లో ఆవిడకి వచ్చిన అనుభవం అసలు మనందరికీ గర్వకారణం అండి. అంటే మనం ఎప్పుడు
ఈ రోజు వరకు కూడా
అందుతుంది ఆ సైలెన్స్ అలా ప్రవాహం కింద ఆవిడకి కంటిన్యూ అయిపోవడం గొప్ప అదృష్టం అండి. అంటే ఎన్ని జన్మల సుకృతమో ఇంకది. అవును 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 ఎందుకంటే
అసలు ఏంటి బుద్ధుడి గురించి చెప్తే బుద్ధుడు లాగే ఆర్కే రామకృష్ణ పరమాత్మ గురించి చెప్తే ఆయనలాగా అయిపోవటం. మొదట్లో గుర్తుందా శంకరాచార్యుల వారి గురించి ఎక్కువ రోజులు చెప్పేసేవారు
చాలా అంటే ఇంకా
అసలు ఇంకా శంకరాచార్యుల వారి ఏది చెప్తే అది ఆయన అయిపోయేలాగా
ఆయన అంటే ఆచార్యుల వారి పట్టుకుని మాట్లాడుతున్నారు అనిపించే అంతగా అసలు ఇంకా బహుశా ఆచార్యుల వారు కూడా అంత బోధ చేశారా అనిపిస్తుంది అంటే ఇంకా అసలు జీడిపాకం తీసినట్టు ఆ సబ్జెక్ట్ ని ఇంకా ఎన్ని రకాలుగా తిప్పి 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 అంటే ఇంకా అసలు మన మనసుకి అంటే మనం ఎటు మొహం తిప్పినా ఆ మాట గుర్తొచ్చేలాగా బోధించారంటే
బాబాయ్ కూలంకోశంగా.
అవును అవును
ఏమి చూసారు అంత కలిగించి ఆఖర్లో ఓషా ఇంకొక రెండు పాయింట్స్ నాకు చాలా ఇష్టం.
చెప్పండి చెప్పండి.
ఇప్పుడు నాన్నగారు అస్తమానం అనేవారు కదా మిమ్మల్ని ఇప్పుడు ఏదైతే అనుగ్రహిస్తాందో ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఏదైతే అనుగ్రహిస్తాందో దానికి చావులేదు.
అవును
దానికి దేహం ఈ దేహం అనుకుంటారేమో ఈ దేహం నుంచి అనుగ్రహం రావట్లేదు. ఇప్పుడు ఏదైతే అనుగ్రహిస్తుందో ఆ వస్తువు రావలేదు
మరణం లేదు
అది మరణానంతరం కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది
అనుగ్రహిస్తూనే ఉంటుంది. అవునమ్మా
చాలా స్వీట్ గా ఉండదు
వెరీ స్వీట్.
ఇంకొకటి ఉషా మిమ్మల్ని ఏదైతే ఇప్పుడు అనుగ్రహిస్తాందో దానికి చావు లేదు దానికి దేహంతో పని లేదు.
అవును అవును
అది దేహం నుంచి వస్తుంది అనుకుంటాం కదా అది కాదు మరణానంతర జీవితంలో కూడా ఆ అనుగ్రహం ఆ వస్తువు ఆ సద్వస్తువు నుంచే వస్తుంది
వస్తుంది. అవును అవును
ఇంకొకటి ఇంకొకటి ఏమన్నా అంటే ఏ జన్మలో అనుబంధము మనల్ని ఈనాడు కలిపింది వేరొక జన్మలో కలపలేదు వండర్ఫుల్ కొన్ని మాటలు అంటే నాకు అనిపిస్తుంది ఒకసారి తండ్రి నిన్ను మర్చిపోకుండా ఈ జీవితం ఇంకెంత ఉంది మనకు తెలీదు.
అవును అవును
గడిపేస్తే చూసుకునేవాడు వాడు ఉన్నాడు.
అవును అవునండి
కొండంత అండ.
అవునండి అవును మనకి కొండంత అండ హిమాలయాల లాంటివి వచ్చినా కూడా మనం నిర్భయంగా ఉందాం అందరం.
అది ఇప్పుడు అంతే అన్ని ఏదైనా అది మనకి రావటమే మహానుభావం తెలుసుకుంటే మనకి అది ఎలా అలా ఏంటది మేఘాలలాగా విడిపోతున్నాయి
విడిపోతాయి. అండ్ మనందరం కలిసి అంటే నాన్నగారు ఎప్పుడు భక్తులందరూ కూడా ఒక్కటి కింద కలిసి కట్టుగా ఉండాలని మనందరం అంటే కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళం కదా సో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుని డీపీ నవ్వడం తప్ప మనకి వేరే పని లేదంటే ఇంకా
చివరిగా నేను ఫంక్షన్ నాన్నగారు పుట్టినరోజు ఆయన అనారోగ్యానికి ముందు చివరిగా నేను అత్తయ్య వెళ్ళాం పుట్టినరోజు గురు పౌర్ణమి నాకు గుర్తులేదు లాస్ట్ విజిట్ నాన్నగారు బాగుండగా తిరుగుతుండగా అప్పటికే ఏదో ఎప్పుడో తీసుకొచ్చి కూర్చోబెట్టారు
వచ్చాను. అప్పుడు కూడా నా జీవితానికి భౌతికంగా నాకు ఒక సలహా ఇచ్చే లాస్ట్ మాట నాకు నాకు అప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ నాకు ఏదో ఆ సలహా ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఎంత అంటే అసలు నా మనసులో ఉంది అది ఆయన మరి, కానీ అది సపోర్ట్ చేసే మాట ఆయన నోటంతో వస్తే దానికి తిరగలేదు కదా.
అవును అవును,
మా అత్తయ్య కూడా ఉన్నారు అలా కలిసిపోయింది. అసలు ఆ మాట ఆయన నోటంట ఇచ్చేసారు, అదే భౌతికంగా నాతో మాట్లాడిన మాట. తర్వాత లాస్ట్ ని కలిసి నువ్వు ఉన్నావు కదా మహానుభావుడు చెయ్యి ఇలా పెడితే.
అవును ఆంటీ అవును.
ఒక్కట ఎప్పుడు అనిపించేది ఉషా, ప్రతి రక్తపు బొట్టు మన కోసం ఇచ్చేస్తున్నారు కదా, ఏంటో కడుపులో తడుచుకుంటే ఇంటింటికి తిరిగి. ఆ చిన్న వయసులో అలా ఉండేది, ఇంటింటికి తిరుగుతారే. ఎప్పుడు ఒక మాట అనేవారు ఉషా, నాకు రాత్రి కూడా అనిపించింది, నాకు అమ్మాయి ఏ ఇంట్లో ఉన్నా నాకు అది నా సొంత ఇంట్లో ఉంటుందమ్మా అనేవారు. ఇప్పుడు ఇప్పుడు ఈ వయసుకే మనం ఎక్కడికన్నా వెళ్తే మనం నిద్ర పట్టట్లేదను, వయసు పెరిగే కొలది ఒక దానికి ఇదైపోతాం కదా.
అవునండి అవును,
ఇలాంటి వాళ్ళతో కాదులే
అలా కాదండి,
అది అందరికీ వర్తించదు. అలాంటి మహానుభావుడు మనకి రావటమే ఈ వయసు నుంచి వచ్చారు. మహానుభావుడు అలా ఇంటింటికి తిరిగి ఎవరేం పెడితే, అసలు అందరూ ప్రేమగా పెట్టారు కాని అసలు మహానుభావుడు ప్రతిదీ సొంత ఇల్లా కనుకోవటం అంటే ఆ వాడికి సాధ్యం, ఈశ్వరుడికి సాధ్యం, ఈశ్వరుడికే సాధ్యం. లాస్ట్ విజిట్ ఇంకొక సంవత్సరం ముందు నాన్నగారు పుట్టినరోజు మా ఫ్యామిలీ నలుగురు వెళ్ళాం, మా తోడుకోళ్ళు కూడా పాపం రావాలనిపించి వచ్చారు. ఎప్పుడు రాని పెద్ద లక్ష్మి అంటారు కదా, మా తోడుకోళ్ళు కూడా వచ్చారు. అక్కని చూసి అన్నారు, అమ్మా నువ్వు ఎప్పుడో నాకు ఆపరేషన్ చేయించినప్పుడు క్యారేజ్ పంపావు కదా అని. మొదట్లో ఎన్నో ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం. అసలు ఆ కృతజ్ఞత ఇంకా మనకెంత ఉండాలంటే ఆ వస్తువుగా ఉండటమే అని చెప్పారు కదా ఆయన, చెప్పారు కాబట్టి ఆ వస్తువుగా ఉంటాను కృతజ్ఞత అని అర్థం అవుతుంది, లేకపోతే అర్థం అవుతుంది కదా.
అవును అవును అవును,
ఆయన చెప్పిన మాటలు తప్ప.
అవును అవును, సో బ్యూటిఫుల్ ఆంటీ. ఎందుకంటే నాకు అంటే సావిత్రి మామగారి ఇల్లు, ఆ స్మృతులు, మీరు లక్ష్మి ఆంటీ నాన్నగారు పక్కన వడ్డించడం, నాన్నగారి దగ్గర కూర్చొని మాట్లాడడం, అంటే ఏ వ్యక్తి ఏ భక్తురాలు మాట్లాడినా వాళ్ళు నాన్నగారికి ఉన్న అనుబంధం, సంవత్సరాలు సరిపడి మీ ఇంట్లో మీరు చూపించిన ఆదరణ, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. మళ్ళీ మళ్ళీ నాన్నగారితో మనం రీలివ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆంటీ.
అవును ఉషా, పాత రోజులు అసలు వండర్ఫుల్ గోల్డెన్ డేస్. ఈ జన్మకి ఇది చాలు ఉషా.
అవునండి అవును, ఈ జన్మకి ఇంకా అసలు మనకి సరిపోతుంది, అంటే మనకి మోక్షం వచ్చే వరకు సరిపోతుంది.
అది
అవునండి. లక్ష్మణి లక్ష్మణి అందుకోవాలి,
లక్ష్మణికే ఇస్తాం నెక్స్ట్.
అలాగే థ్యాంక్ యూ సో మచ్ పద్మాంటి,
తర్వాత ఒక పాట పాడతాం మళ్ళీ
తప్పకుండా. అండ్ మీరు మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది, భక్తులందరూ చాలా
చేసే వర్క్ మాత్రం అమ్మకం.
థ్యాంక్ యూ ఆంటీ. అండ్
అలాగే
అలాగే
బంగా తల్లి మీరు,
థ్యాంక్ యూ. మీ మీరందరూ అంటే మీ పెద్దవాళ్ళు అంటే నాన్నగారు దయ ఎప్పుడు ఉంది, మీ అందరు ఆఫీస్ కూడా ఎప్పుడు ఆంటీ. ఎందుకంటే గారంగా ఇంట్లో పిల్లల కన్నా గారంగా చూసుకున్నారు మమ్మల్ని అందరినీ మీరు.
అయ్యో
అంటే మా అంటే జన్మనిచ్చిన తల్లి ఒకళ్ళైతే మొత్తం నాన్నగారు భక్తులందరూ కూడా మమ్మల్ని తల్లి కన్నా ఎక్కువగా, అంటే తల్లికి సహజం కదా ప్రేమ, అంత ప్రేమ భక్తులందరూ చూపించి నిజంగా మేము మీ అందరికన్నా మేము చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నాన్నగారి కన్నా మీరందరూ మమ్మల్ని ఇంట్లో పెట్టుకుని అకామిడేషన్లు హ్యాపీగా ఇంట్లో కన్నా ఎక్కువ
సౌకర్యం అనిపించేవారు. ఉషా మీరు తన పేరేంటి? అసలు ఎక్కడికెళ్ళినా మీరు అసలు కనిపించే ఎక్కడికెళ్ళినా అసలు అయ్యి బాబు పిల్లలు ఏంటో అనిపించేది అసలు.
అవునండి అవును
సరే,
థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ.
సరే ఒక పాట పాడతాం.
అలాగే అలాగే.
ఇది నడిపించబో తండ్రి పద్మ ఆంటీకి బాగా ఇష్టం, నాన్నగారు పాడించుకునేవారు ఉషా, అది ఒక పాట పాడేశాక నేను ఇంకేమే దేవుడి ముందు చూపు లైట్ వేస్తే ఏం సుఖమే, ఈశ్వరుడు వెలుగు ముందు గుడ్డి లైట్ ఏమన్నా పని చేస్తుందా. అందుకని అది సజీవమైన అనుభవం కదమ్మా.
అవునండి.
ఒకసారి పాట పాడేస్తుంది తను, పాడాక ఏమన్నా ఉంటే మిగిలితే మిగులు తరువు ఏమన్నా నేను చెప్తాను.
నడిపించవో తండ్రి, నడిపించవోయి, నడిపించి నీ కరుణ కురిపించవోయి, నడిపించవో తండ్రి, నడిపించవోయి, నడిపించి నీ కరుణ కురిపించవోయి. జాల నా మనసు కవ్వించిన మారాము, నా మనసు వేదించిన మా వెంట నీవుండి కనిపెట్టవోయి, నామది హృదిలో నిలబెట్టవోయి. నడిపించవో తండ్రి, నడిపించవోయి, నడిపించి కరుణ కురిపించవోయి. భోగాల ఒడిలోన పవళించిన శోకాల సుడిలోన చేజిక్కిన నామంతని ఉండి కనిపెట్టవోయి, నామది హృదిలో నిలబెట్టవోయి. నడిపించవో తండ్రి, నడిపించవోయి, నడిపించి కరుణ కురిపించవోయి. రాగాల పవనాలు పయనించిన ద్వేషాల మేఘాలు గర్జించిన ఉండి కనిపెట్టవోయి, నామది హృదిలో నిలబెట్టవోయి. నడిపించవో తండ్రి, నడిపించవోయి, నడిపించి కరుణ నడిపించవోయి. అలదూర తీరాన విహరించిన ఆశల కెరటాల తేలాడిన ఉండి కనిపెట్టవోయి, నామది హృదిలో నిలబెట్టవోయి. నడిపించవో తండ్రి, నడిపించవోయి, నడిపించి కరుణ కురిపించవోయి. నా హృదయ గగనాన పొలిమేరలో ఆనంద సాగర తీరాలలో, నా హృదయ దీపాన్ని వెలిగించవోయి, నీ దివ్య రూపాన్ని చూపించవోయి. నడిపించవో తండ్రి, నడిపించవోయి, నడిపించి నీ కరుణ కురిపించవోయి. నడిపించవో తండ్రి, నడిపించవోయి.
అద్భుతం అండి, మొత్తం అందరు హృదయాల్ని కనిపేశారు.
ఆస్తి అలా వచ్చేసింది ఉషా,
అద్భుతం అండి.
అది పాండుమామ అడిగేవారు, ఏమే భగవంతుని తలుచుకుంటా ఉంటే మీకు పులకింత వస్తాందా అనేవారు. అంటే అప్పటికి ఇంకా మనకి మనసు గురించి గాని, బుద్ధి గురించి గాని, అహంకారం గురించి గాని ఏమీ తెలియదు ఉషా. మా అమ్మ పులకింత వస్తాందా అంటే, మా అమ్మ పులకింత అంటే ఎలా ఉంటుంది మా అమ్మ అని అడిగాం ఉషా. అటువంటి దాని నుంచి నాన్నగారు ఇలా తీసుకొచ్చారంటే అమ్మా, అసలు అది భగవంతుడికి సాధ్యం కానీ మానవుడికి ఎలా సాధ్యం?
అసాధ్యం అండి,
అసాధ్యం అమ్మా. అమ్మా మీకు ఆస్తి కలుగుతుంది అంటే అనేవారు, అంటే చిన్నపిల్లలతో మా అమ్మకు భగవంతుడి గురించి డిస్కస్ చేయడం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఏమే ఇలా కూర్చోండి మీకు ఆస్తి కలుగుతుందా అనేవారు. మా అమ్మ ఆస్తి ఏంటి మా అమ్మ, ఇష్టం ఇష్టం తెలుస్తుంది కానీ ఆ ఆర్తి అంటే అర్థం అవ్వట్లేదు మా అమ్మ అనేవాళ్ళం. అంటే ఆర్తి అంటే భగవంతుడి గురించి తపన పడాలమ్మా, ఆ తపనే ఆర్తి తల్లి అని చెప్పేవారమ్మా. పెద్దలు ఇచ్చింది, పెద్దలు వేసిన భిక్ష అమ్మా ఇదంతా. పెద్దలు వేసిన భిక్ష. కాదు ఉషా, ఇంక నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా సబ్జెక్ట్ చెప్పుకుందాం.
అలాగే
అది అది
సబ్జెక్ట్ అంతా మొత్తం ఇది అంటే చెరుకు గడలో చెరుకు రసం గురించి, ఏ మామిడి పండులో ఇది అంటే ఈ లోపల ఉన్న టెంకా అది తీసేసి జ్యూస్ గురువు అన్నట్టు మొత్తం సబ్జెక్ట్ సారాంశం జ్యూస్ కింద పాటలో పాడేశారు.
వచ్చేసింది నాన్నగారికి ఇష్టమైన పాట. సునీల్లారు నాన్నగారు ఒకసారి వెళ్తే అక్కడ డాక్టర్ లీలావతి గారు మాస్టర్ శర్మ గారు అని ఉండేవారు. ఆ శర్మ గారు ఈ మహానంద యోగి మహానంద పరమహంస యోగానంద ఆయన ఒక ఇంగ్లీష్ పాట ఓ గాడ్ బ్యూటిఫుల్ పాట ఆయన రాసి పాడారమ్మా. పాడితే ఆ పాటలో కొన్ని వందల మందికి మోక్షం ఇచ్చి ఏంటో చూసారంటమ్మా. నాన్నగారి దగ్గర శర్మ గారు పాడారు, పాడితే అది రాయించుకుని తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారమ్మా నాన్నగారు.
ఓ
ఇచ్చి ఇది నేర్చుకోండి అన్నారు. అప్పటి నుంచి ఆ పాట అంటే నాన్నగారికి ఇష్టం అలాగే మాకు ఇష్టం అయిపోయింది
అందరికి, ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో ఆ పాట పాడారంట.
అవునమ్మా,
అది ఇంకా మురిపించేస్తారు కదా,
మురిపించేస్తారు. ఒకసారి పాట
అద్భుతంగా, ఎందుకంటే నాన్నగారు పాడిన జ్ఞాపకాలన్నీ తెచ్చేస్తారు ఒక్కసారి పాడినా పర్వాలేదు.
అలాగే అలాగే అమ్మా. ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్, I do bow at thy feet, I do bow at thy feet. Oh God beautiful, oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou act green in the forest, thou act high in the mountain, thou act restless in the river, thou act grave in the ocean. Oh God beautiful, oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou lack sympathy to the sorrowful, thou lack service to the serviceful, thou lack bliss to the yogi, thou lack love to the lover. Oh God beautiful, oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou lack sympathy to the sorrowful, thou lack service to the serviceful, thou yet bliss to the yogi, thou yet love to the lover. O God beautiful, O God beautiful, O God beautiful, O God beautiful, I do bow at thy feet, I do bow at thy feet, I do bow at thy feet. O God beautiful, Sri Nana beautiful. O God beautiful, O God beautiful. Usha, something is happening, Amma. హలో కృష్ణ
ఆంటీ ఆంటీ
అమ్మా ఒకసారి మా జూబ్లీ హిల్స్ ఉష కమలక్క గారు ఉష గారి ఇంట్లో సత్సంగం అయింది ఉష అయితే ఆ రోజు ఆయన దగ్గర ఓపెరు వేసాం అమ్మా
తెలుసా అండి నాది గారు ఓన్లీ గురువు
అసలు ముందు వరుసలో కాదు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎక్కి 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 ఎలా అంటే ఇంకా తంటి పిల్ల గొక్క పట్టి ఏడుస్తుంది చూడు తట్టుకో ఇంకా ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తా ఉంటే నాన్నగారు ఒకటే మాట అన్నారు షా ఇంత చిన్న అనుగ్రహానికి ఇలాగ ఏడ్చేస్తున్నారు మీరు గోలెత్తిపోతున్నారు ఈశ్వరుడు స్వరూపం ఇచ్చేస్తే మీరు తట్టుకోగలరా అని అడిగారు అడిగారమ్మా అలాగా ఆ బ్లిస్ తట్టుకోవడం కష్టమే ఉషా
కష్టమే అండి కష్టమే
కష్టం అమ్మా అయ్యో బాబాయ్ ఆ చూపు చాలమ్మా మనకి అసలు
అవును అవును
ఆయన చూసిన చూపు ఒక దాంట్లో చెప్పారమ్మా నాన్నగారు ఏమనన్నారంటే ఎన్నో జన్మల నుంచి మీ వెంటగా జంటగా నేను కూడా వస్తున్నాను మీకు తెలియదు అది ఎన్ని జన్మల నుంచి మీ వెంటగా జంటగా నేనున్నానో మీకు తెలీదు నాకు తెలుసు మీకు నాకు అనుబంధం ఏంటో
అవునండి
మీరు మీరు నాలో ఐక్యం అయ్యే వరకు మిమ్మల్ని వెంటాడతాను నేను నాలో ఐక్యం చేసుకునేదాకా మిమ్మల్ని నేను వెంటాడతాను ఇది నా ప్రతిజ్ఞ ఆఖరి ఇక్కడ కూర్చున్న ఆఖరి రోజు వరకు మోక్ష సుఖం తెలిసేదాకా నేను మీ వెంటే ఉంటాను
అవును అవును
సింహం ఎలా అయితే జింకను వేటాడేస్తుందో అలా మిమ్మల్ని వేటాడి పట్టుకుని నా స్వరూపం ఇచ్చి తీరుతానన్నారు
అవునండి అవును
ఏమా గురువాక్యం మీద విశ్వాసం అమ్మా నమ్మకం
అవును
నమ్మకం ఏమా
అవును అమేజింగ్ అంటే అనుగ్రహం సముద్రంలో అంటే మొలకలే ఇస్తున్నారండి అనుగ్రహంలో
అవునమ్మా చిక్కడపల్లి భక్తుల దగ్గర ప్రేమ అమ్మా ఆ ఫస్ట్ చిక్కడపల్లి భక్తుల దగ్గర ఆ గురువు గురించి చెప్పారు ఆ రోజు తట్టుకోలేకపోయాము వండర్ఫుల్ సబ్జెక్ట్ ఫస్ట్ టైం
అవును అవునండి అవును
తర్వాత ఆ స్వరాజ్యం గారి ప్రేమ అరుణ ప్రేమ అసలు అరుణ ఆ మౌలాని సత్సంగం నిండుకోండమ్మా సత్సంగం ప్రారంభించినప్పుడు అస్తమా నేనంటే నేను సరోజనక్క అరుణ ముగ్గురే ఉన్నామమ్మా భగవాన్ నలుగురమే నాన్నగారు చెప్పారు మౌలాలు వెళ్ళి సత్సంగం మొదలు పెట్టు అక్కడ అని ఆ రోజు మౌలాలీలో కూర్చున్నాం అరుణ్ పాప ఏదో పనిలో ఉన్నారు వెంటనే ఓ దీపం ఫోటో పెట్టి దీపం పెట్టి నలుగురం కూర్చున్నాం ఉషా ఆ రోజు 3 అవర్స్ సైలెన్స్ ఉషా మాటలు లేవు ఇంకా అక్కడ ఏం మాట్లాడాలో అసలు ఇంకా రాలేదు లోపల నుంచి ఆ 3 అవర్స్ సైలెన్స్ అయిపోయాక డిస్పర్స్ అయిపోయాం. ఇంకేమి ఇంక పలకరించుకోలేదు ఎవరు ఎవరు. అరుణ్కి అది గురు అరుణ్కి తనకి అంతా తెలుసు కదా అరుణ్కి. సరోజనక్క నేను అరుణ ముగ్గురు భగవాన్ నలుగురు ఉన్నామమ్మ. అసలు అలాంటి బ్లిస్ ఫ్లో అయినప్పుడు పక్క దృష్టి అనాత్మ మీద దృష్టి వెళ్ళదు ఇంకా
వెళ్ళదంటి అదే కదా
అదమ్మా. ఏ వివేకం ఉపయోగించుకోవాలమ్మా ఇప్పటికన్నా మనం.
అవునండి
ఆత్మ అనాత్మ మనకి మనకి సంబంధించిందా కాదా? ఇది అనాత్మకు సంబంధించింది నాకు వద్దు, ఇది ఈశ్వరుడికి సంబంధించింది, నేను దగ్గరగా ఉంటాను. ఏ ఉష తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈశ్వరుడమ్మా అహంకారం మీద కొట్టి దాన్ని లోపలికి పంపించడానికి ట్రై చేస్తాడమ్మా బాగా.
అవునండి
ట్రై చేస్తే ఈ ఇగో మాయ వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది కదమ్మా.
అవునండి అవును
వెళ్ళదు నానా వెళ్దమ్మా. అహంకారం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించదు. అప్పుడు ఏం చేస్తాడు ఉష గురువుకి తెలుసు ఆ దెబ్బ మమకారం మీద కొడతాడమ్మా.
అవునండి అవును
కొట్టేపటికి ఇది ఇంకా గిలగిల్లాడిపోయి ఏం చేస్తుంది ఆ లోపల ఈశ్వరుడి పాదాల మీద పడిపోతుందమ్మా.
అవును అవునంటి అవును
శరణాగతి చెందేస్తున్నాను కంప్లీట్ ఫ్లాట్ అయిపోతుంది అక్కడ ఇంకా.
అవును అవును అవును
అప్పుడు ఈశ్వరుడు అంటే ఇది ఆయన ప్లాన్ ఇది జగన్ నాటకంలో మనం నాటకంలో మనం ఒక పాత్ర వహిస్తున్నాము ఈ పాత్ర నేను ఎంతవరకు పోషించగలుగుతానో అంతవరకు పోషించి పక్కకు తప్పుకోవటం. స్టేజ్ మీద పాత్ర అయిపోయిందనుకో ఉంచరు కదా లేదంటే ఇంకో 5 నిమిషాలు నేను యాక్ట్ చేస్తానంటే ఉంచుతారా? రామారావు కృష్ణుడిగా యాక్ట్ చేస్తాడు కానీ ఆడికి తెలుసు నేను రామారావునని నేను కృష్ణుడిని కాదు రామారావునని తెలుసు. అలాగే మనం కూడా ఈ ప్లాట్ఫామ్ మీద యాక్ట్ చేస్తున్నావు భర్త దగ్గర భారీగా పిల్లల దగ్గర తల్లిగా అన్ని పోస్టులు పోషిస్తున్నావమ్మా కానీ మనకి లోపల తెలుసు ఉండాలి నేను చైతన్యాన్ని.
అవును అవునండి అవును
ఎప్పుడు ఇది రూఢిగా మనకి అవుతుంది ఉషా ప్రపంచం యొక్క లోకం యొక్క లేమితనం లేమితనం మనకి తెలవాలమ్మా. ప్రపంచం యొక్క లేమితనం ఏమి లేదు ప్రపంచంలో ఏముంది ఉషా?
అవునండి అవును
ప్రపంచంలో ఏముంది అంటే సర్వత్రా ఈశ్వరుని చూస్తే భగవంతుడు ఉన్నాడు.
అవును అవును
భగవంతుడిని తప్పించి చూస్తే లేమితనం లేఖితనం ఉంది తప్ప అక్కడ స్వచ్ఛమైన అదమ్మా స్వచ్ఛమైన వస్తువు ఏమీ లేదు నాన్న.
అదే నాన్నగారు గాజు పెంకులు అన్నారు కదా అంటే వజ్రాలు గాజు పెంకులతో సమానం.
అవును అవును నాన్న అవునమ్మా. తర్వాత వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి రోజు వెళ్ళేవాడంటమ్మా వెళ్ళిన దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా మీరు చూశారా అని అడిగేవాడు అంట రోజు ఇదే ప్రశ్న అంట. ఇవాళ వెళ్ళి రేపు వెళ్ళాడు అనుకో మళ్ళీ ఇదే ప్రశ్న అంట. అంటే అప్పుడు ఆ రామకృష్ణుడు అన్న అంట యు ఫస్ట్ గెట్ అవుట్ అన్నా అంట నువ్వు నీ ప్రశ్న నువ్వు నేను ఈశ్వరుణ్ణి దర్శిస్తున్నాను నీకు డౌట్ గా నువ్వు నా గుమ్మంలోకి రాకు ఎందుకంటే నాకున్న విశ్వాసం కూడా చెడగొట్టేసి ఇలా ఉన్నావు నువ్వు నా గుమ్మంలోకి రాకన్నా అంట. అంటే అప్పుడు వివేకానందుడు పాపం దిగొచ్చి అన్నా అంట లేదు నాకు నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నాను మీరు కనుక ఈశ్వరుణ్ణి చూసుంటే నేను కూడా చూస్తాను కదా నాకు కూడా ఈశ్వర దర్శనం అవుతుంది కదా అందుకు అడుగుతున్నాను గురుదేవా ఇంకో ఉద్దేశం కాదని పాదాల మీద పడిపోయాడంటమ్మా. అలాగా మనం 40 ఏళ్ల నుంచి సబ్జెక్ట్ ఎలాంటి సబ్జెక్ట్ అమ్మా స్వచ్ఛం అసలు ఉన్నది ఉన్నట్టుగా నాన్నగారు ఎక్స్ట్రా ఎప్పుడు ఒక ఉపమానం ఎక్కువగా చెప్పలేదు ఒక స్టోరీ చెప్పలేదు మనకి కథల కింద గాథల కింద చెప్పలేదు సమానంగా చెప్పారు కదమ్మా.
అవునండి
అందుకని నాన్నగారు ఎస్ అంటే ఎస్ నో అంటే నో
నో
అంటే ఇంకా మనకి 2 అభిప్రాయం లేదు
అవును అవును
ఏమ్మా ఆయన అలా నడిపిస్తే అలా మీ అందరి సహకారంతో నడుద్దాం నాన్న
అందరం అందరం కలిసి
ఏమ్మా అందరం అందరం కలిసి చక్కగా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో అప్పుడు 1000 రా 1 అడుగు ముందుకు అన్నట్టు మీరు వేసారు 1 అడుగు మీ వెనకాల మేము అందరం వేస్తాం.
అందరూ లేదు మీరే ముందు నడిచారు మీ వెనకాలే మేము నడుస్తున్నాం.
తర్వాత ఏమో అందరం సమానమే కానీ పద్మ అంటే పక్క నుంచి అంటుంది ఒక మాట ఎక్కువ చెప్పేవారు నాన్నగారు అని ఏంటంటే ఎవరికి ఎవరు ఏమీ కాదు
అవును అవును
మనం ఏదో మనకి వీళ్ళు అవుతారు వాళ్ళు అవుతారు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ మనమే సారో తెచ్చుకున్న వాళ్ళు అవుతాం నాన్న.
కరెక్ట్ అవునండి.
మనకి మనమే సారో తెచ్చుకున్న వాళ్ళు అవుతాం.
అవును.
ఇంకో 5 నిమిషాలు చెప్పనా? పర్వాలేదా?
పర్వాలేదు, చెప్పండి. చెప్పండి.
అలాగే నాన్నగారు అనేవారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేయ. మనుష్యత్వం వచ్చేసింది మనకి, మనుషులుగా జన్మించాం కదమ్మా.
అవును అవును.
మళ్ళీ పూర్వ జన్మ ఏంటో మనకి తెలియదు, వచ్చే జన్మ ఏంటో మనకి ఎందుకు, ఏదో రాని మనకి ఏంటి సంబంధం? గురువు నీ వెంటే నీ జంటే ఉన్నాను అంటున్నారు కదా.
అవును.
ఈ జన్మలో మనుష్యత్వం వచ్చింది మనకి, ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసింది. అది అవునన్నా కాదన్నా, మనుష్యత్వం వచ్చింది. తర్వాత ముముక్షత్వం తీవ్రంగా వచ్చేసింది ఆయన దయ వల్ల.
అవును అవును.
ఆయన కావాలి, ఈశ్వరుడు కావాలి అనే తపన కోరిక కన్నా నేను ఏమంటానంటే తపన ఆయన కావాలి అనే తపన విపరీతంగా ఉందమ్మా అందరిలో. మారాలి, తెలుసుకోవాలి అని తపన ఉంది. తర్వాత మహాపురుష సంశ్రేయ, సాక్షాత్ ఈశ్వరుడే ఒక రూపం దాల్చి మన మధ్య తిరిగాడమ్మా. మన చెయ్యి పట్టుకున్నాడు, మన తల మీద చెయ్యి వేసారు. అసలు చెప్తున్నాను షా, అన్నిటికీ మహాపురుష సంశ్రేయ. ఒక ఎంతమంది సత్పురుషులు ప్రపంచంలో ఉన్నారో అన్ని రూపాలు నాన్నగారిలో చూసాం మనం.
అవును అవును అవునండి.
దీంతో మనం ఏం చేయాలి? ఈ మనుష్యత్వం వచ్చింది, ఈశ్వరుడు కావాలి అనే తపన వచ్చింది, మహాపురుషుణ్ణి ఆశ్రయించాము.
అవును అవును.
అప్పుడు మనకి మారు మనసు వచ్చేయాలమ్మా. ప్రభు చెప్పేవాడు కదా, మారు మనసు పొందండి అని నాన్నగారు ఎన్నిసార్లు చెప్పేవారు. బయటికి పరిగెత్తే మనసుని లోక వాసన, దేహ వాసన, తర్వాత శాస్త్ర వాసన, ఈ మూడింటిని దాటి మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి అని అనేవారు నాన్నగారు. తర్వాత నువ్వు జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, విచారం చెయ్యి, సత్పురుషులతో సహవాసం చెయ్యి, సద్గ్రంథాలు చదువు. వీటన్నిటి వల్ల మనకేం కావాలి? మారు మనసు కావాలి నాన్న.
అవును అవును.
మనసు ప్రతి నిత్యం అంతర్ముఖం అయిపోతా ఉండాలి, ఆయనలో లీనమైపోతా ఉండాలి మనసు. ఏమా తలంపుని విడదీసుకోవటం నేర్చుకోమన్నారు నాన్నగారు. మనసును విడదీయండి, విడదీ. అసలు మనసు అంటే తెలియని మనకి ఇంత వివరంగా సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్తున్నారంటే ఉషా, ఆయన అనుగ్రహానికి హద్దులు
లేవండి. అవును.
ఇతర మార్గాల్లో నానా, మార్గం వేరు, గమ్యం వేరు. మార్గం అంటే ఒక విష్ణు సహస్రమో లలిత సహస్రమో లేకపోతే ఇంకొకటో చదివి గమ్యం చేరుతా ఉంటారు. ఒక ధ్యానం చేసో, జపం చేసో, పూజ చేసో. కానీ ఇక్కడ భగవాన్ నాన్నగారు మార్గం దగ్గరకు వచ్చేప్పుడు కూడా మార్గమే గమ్యం అయిపోతుందమ్మా. ఆ మార్గంలోనే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది.
అవునండి.
ఆ మార్గంలో మనం ప్రయాణించేపటికి మనకి ఎక్స్పీరియన్స్
వచ్చేస్తుంది.
అన్ని ఇప్పుడు చూడు, తల పెట్టుకునేప్పటికి కుంభవృష్టికి కురిసినట్టు కురిపించేస్తున్నాడు కదమ్మా.
ఒక వేవ్ వచ్చి కొట్టినట్టు అనుగ్రహం
కొట్టేస్తున్నాడు ఏమ్మా. తర్వాత కబీర్ దాసు రాముడి కోసం తప్పించేసేవాడు అంటమ్మా. నాకు గురువు కావాలి, గురువు కావాలి అని తప్పించేసేవాడు అంట. కాశీఘాట్ లో ఏడుస్తా, కన్నీరు కారుస్తా, మెట్లు దిగి వెళ్తున్నాడంట. వెళ్తా ఉంటే సరిగ్గా ఆ మెట్ల మీద రామదాసు పడి ఉన్నాడంటమ్మా. ఆయన రాముడి యొక్క దీంట్లో లయం అయిపోయి ఆయన ఉన్నారంట. సరిగ్గా ఈయన పాదం వెళ్ళి ఆయన చెయ్యి మీద పడిందంటమ్మా. ఎవరు? రామదాసు చెయ్యి వెళ్ళి కబీర్ దాస్
పడింది.
పడేప్పటికి ఇంకా కబీర్ దాస్ ఆ పాదం పట్టేసుకుని గురువు కోసం ఎదుగుతున్నాను, నువ్వే నా గురువు అని. ఇంకా ఆ రోజుకి మోక్ష స్థితి పొందే వరకు ఆయన పాదం వదలలేదంటమ్మా ఉష. అలాగా మనల్ని ఎతుక్కుంటే మన గురువు వచ్చాడమ్మా. మనం వెతుక్కుంటా ప్రతి ఒక్కళ్ళది ఇది లైవ్ ఎక్స్పీరియన్స్
కదా.
తర్వాత మనం ఏం చేస్తున్నాం? తాడును చూసి పాము అనుకుంటున్నాం.
అవును.
దేహాన్ని చూసి దేహం నిజం అనుకుంటున్నాం. వాడు ఉంటుందమ్మా. దేహమే ఆత్మ అనుకుంటున్నాం. దేహాత్మ భావన, ఈ దేహాత్మ భావనకు వచ్చే ఇతర తలంపులు
ఇజ్ ఈక్వల్ టు మనస్ అనేవారు
నాన్న.
ఏమా ఈ దేహం నేననే తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి, అప్పుడు నువ్వు కొట్టాల్సింది దేన్ని?
దేహం నేననే తలంపు,
దేహం నేననే తలంపుని. అప్పుడు ఆ ఈశ్వరుడు ఆ కొట్టేది కూడా ఈశ్వరుడే అని మాకు తెలుస్తుంది. ఇది మురగనారు ఒక చిన్న పాటలో ఒక ముక్క చెప్పారమ్మా, ఏమంటే నిన్ను తలవంగానే ముకుళించే నా మనసు ఓ దయానిది పదములో పట్టి నన్ను ప్రోచితివి నన్ను కాపాడితివి. నిన్ను తలవంగానే నా మనసు ఏమవుతుంది? ముకుళించుకుపోతుంది. ఈశ్వరుణ్ణి నాన్నగారిని తలుసుకోగానే ఏమవుతుంది ఉష? ముకుళించుకుపోతుంది.
అవును,
ఆ ముకుళించిన పోయిన మనసులో నుంచి నాన్నగారు చెప్పారమ్మా ఒకసారి, ఒక సన్నటి తార సహస్రారంలోకి ఉందంటమ్మా, ఆ ఆనందం మన సహస్రారంలోకి వెళ్ళి అక్కడ ముంచేస్తుంది మనల్ని. ఇందాక పద్మ చెప్పింది చూడు, సహస్రారం లోపల చైతన్యం హృదయం ఏకం అయిపోయినప్పుడు వచ్చే ఆనందం అని.
అవును
ఏమ్మా, ఆనందం నిజమైన ఆనందం అంటే నాన్నగారు మొన్న దేహం వదిలే ముందు చెప్పిన మాట నాన్న, మైండ్ కదులుతుంది, నా మైండ్ కదులుతుంది ఇంకా అంటే ఏంటంటే అటాచ్మెంట్ ఉంది అని అర్థం. మాకు అటాచ్మెంట్స్ లేవు ఇలా అంటూ ఉంటాం కదా మనం, మైండ్ కదులుతుందా లేదా? కాదు, అవును కదమ్మా, అటాచ్మెంట్ ఉందంటే, అటాచ్మెంట్ ఉంది అంటే మహాశిన అంతా సిన్ అంతా అదే
అంటే ఉంది, అవును
దాంట్లో అటాచ్మెంట్ లోనే ఉంది, మాయంతా అటాచ్మెంట్ లోనే పెట్టి పంపాడమ్మా.
అవును
భగవంతుడు, మైండ్ మనం చూసుకుంటా ఉండాలి మైండ్ కదులుతుందా లేదా, కదులుతుందంటే ఎందుకు కదులుతుంది ఏమా? అప్పుడు వెంటనే మనం ఆ మైండ్ కదలటాన్ని ఆపలేకపోతున్నాం అనుకో, అప్పుడు చక్కగా ఈశ్వరుడి పాదాలే శరణ్యం మనకి. నిన్ను తలవంగానే నా మది ముకుళించుకుపోతుంది కదా, ముడుచుకుపోతుంది కదా, లేకపోతే అదేమవుతాను తెలుసుకుని అక్కర్లేని ఆలోచనలన్నీ నాకు ఇస్తుంది.
అవును,
నిన్ను తలుచుకున్నప్పుడు అది ముకుళించుకుపోయి నాకు ఆలోచన రాహిత్య స్థితిని నాకు కలిగిస్తుంది, ప్రసాదిస్తుంది. ఆ తర్వాత నాన్నగారు అనేవారు, ఎవరింటికి వెళ్తే ఏముంది సావిత్రమ్మ గారు, రాగద్వేషాలు తప్ప ప్రేమించుకుంటే అతిగా ప్రేమించేసుకుంటున్నారండి, ద్వేషిస్తే అతిగా ద్వేషించేసుకుంటున్నారండి, ఈ రెండే జీవుడిని ఏలుతున్నాయి అనేవారు.
అవును
అని అనేవారు, ఎవరెంత నెగిటివ్ గా ఉంటే నీకెందుకు, నువ్వు పాజిటివ్ గా ఉండు.
అవును,
ఒక్కటే ఉష, లోపలికి చూస్తే ఆత్మమ్మ, వెలుపలికి చూస్తే మనసు.
అంతే, అవునండి,
నీకు మనసుగా ఉంటే నీకు సుఖంగా ఉందా, ఆత్మగా ఉంటే సుఖంగా ఉందా, నువ్వు విచారం చేసుకో, వివేకంగా వివేకంతో, నీకు వివేకం ఉంది కదా, ఇచ్చాడు కదా ఈశ్వరుడు, ఆ వివేకంతో నువ్వు విచారణ చేసి ఈశ్వరుడి పాదాల వైపు ప్రయాణిస్తావా అటు ప్రయాణించు. లేకపోతే మనసు నాన్నగారు అనేవారు, గురువు చెప్పింది సత్పురుషుడు చెప్పింది మైండ్ లో పెట్టుకోరు, హృదయంలో పెట్టుకోరు, రోడ్డు మీద వెళ్ళేవాడు ఏదైనా మాట చెప్తే భుజాలు నేసుకుని తిరుగుతారు, భుజాలు నేసుకుని నాన్నగారి దగ్గర ఏముందండి అని ఎవరన్నా అన్నారనుకో, బహుశా అదే నిజం అనుకుంటారమ్మా.
అంటే వివేకం లేకపోవడం,
వివేకం అమ్మా అదే, ఆత్మ వివేకం లేకపోవటం వల్ల ఎటు మన గాలి ఎటు వైపు వెళ్తే అటు. తర్వాత ఆ సూర్యనారాయణ రాజు గారు, కాపువరం సూర్యనారాయణ రాజు గారు వచ్చేవారు కదా నాన్నగారు కూడా, ఆ నాన్న చెప్పేవారు, అమ్మా మన సాధన అంతా ఎలా ఉందంటే స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతున్నాం మనం, సైకిల్ తొక్కుతా ఏమనేసుకుంటున్నావో, మేము చాలా మైల్స్ ప్రయాణం అయిపోయింది మాది, వచ్చేసాము అనుకుంటున్నాం, కానీ ఉన్న చోటే ఉన్నాం, ఉన్న చోటే ఉన్నాం.
నాన్నగారు అంటారు కదా, అందరూ గజీత కాళ్ళ ఎవరు గజకి కదలలేదని,
గజం కదలట్లేదనేవారు అని ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను నాన్న. ఒకసారి అడిగారు, చిన్న లక్ష్మి నీకు నేను కనిపిస్తాందా అని అడిగారు, అయితే ఏం చెప్తాం ఉషా, నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటాను, నేను కనిపిస్తానా, నాకు నేను నేను కనిపిస్తాందా నాకు అనుకున్నాను. అనుకుంటే ఇదిగో దాన్ని అసలు చూడలేము మనం, చాలా అగ్నిగా ఉంటుంది. నాన్నగారు చెప్పటం అది చాలా అగ్నిగా ఉంటుంది, నేను చూడాలనుకోకు, ఈశ్వరుని చూడాలనుకో, హైయెస్ట్ పవర్ హైయెస్ట్ పవర్ దాన్ని చూడాలనుకో అని అని అన్నారు. అది కనిపించింది అనుకో చిన్నలక్ష్మి, లోపలికి పారిపోతావు నువ్వు, ఎక్కడికి, హృదయాంతరాలలోకి పారిపోతా ఉంటాం మనం. ఇప్పుడు మనం పరిశీలించుకున్న ఉషా అశాంతి, మన అశాంతి మనమే తట్టుకోలేమమ్మా.
కరెక్టే అండి, కరెక్టే
ఏమా, శాంతి పొందేదాకా అసలు ఇంకా గిజగిజలాడిపోతాం ఉషా.
అవును అవును
ఏమా, అందుకని ఈ నేను చూస్తే చాలా అగ్నిగా ఉంటుంది, చూడాలనుకోకండి. తర్వాత మమకారమే పెద్ద పాపం అన్నారు, చెప్పుకున్నాం కదా ఇందాక, చిన్నంతా అదే అన్నారు. అని మమకారం పెద్ద పాపం, ఆ మమకారం నుంచి ఏమవుతుంది, స్వార్థం వచ్చేస్తుంది మనకి.
అవును అవును,
నేను సుఖంగా ఉండాలి, నాకు సంబంధించిన వాళ్ళు సుఖంగా
ఉండాలి,
స్వార్థం స్ప్రింగ్ అయిపోతుంది. ఆ స్వార్థం నుంచి ఏమవుతుంది అమ్మ, కోరిక వచ్చేస్తుంది.
అవును,
సుఖంగా ఉండాలి అనుకోవటం కూడా కోరికే కదా. ఏ ఇప్పుడు పద్మాంటి చెప్పింది, దేహవాసన లోకవాసన శాస్త్రవాసన అన్ని తీసేసాడు ఈశ్వరుడు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పింది
కదమ్మా.
స్వార్థం నుంచి ఏమవుతుందమ్మా, కోరిక వచ్చేస్తుంది. కోరిక నుంచి ఏమొస్తుంది, కోపం వచ్చేస్తుంది. కోపం నుంచి ఏమవుతుంది, ద్వేషం వచ్చేస్తుంది.
అవును,
ద్వేషం నుంచి
దుఃఖం.
తర్వాత ఏం చేస్తుందంటే నాన్నగారు చెప్పటం, జతలు కట్టి తిరగటం అంట.
అవును,
ఫ్రెండ్షిప్ ఆ నాన్నగారు అనేవారు, ఈ షిప్ ఎప్పుడో ముంచేస్తుంది, మిమ్మల్ని జాగ్రత్తగా చూసి ఫ్రెండ్షిప్ చేయండి అని
చెప్పారు.
జతల కంటే తిరగటం, ఈశ్వరుడు జత మర్చిపోవడం. మన అందరికి ఫెయిత్ ఉంది, కానీ రాంగ్ ఫెయిత్ లో ఉన్నాం మనం అని అన్నారు. నా కోసం చిన్న పని చెయ్యండి, చిన్న పనే, నేనేం మిమ్మల్ని పెద్ద పనులు చేయమంటే, చిన్న పని చేయండి. పోనీ నా కోసం కాకపోయినా, నాకు కాకపోయినా, మీ ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ కి సాయం చేయండి. నేను మిమ్మల్ని అనుగ్రహించి ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోపెట్టేస్తాను.
అవునండి, అవును. అంటే చిన్న పనైనా ప్రేమతో మీరు చేసే చిన్న, మీరేం పెద్ద పెద్ద చేయక్కర్లేదు, చిన్న చిన్న అంత, అది హృదయపూర్వకంగా ప్రేమగా
హృదయపూర్వకంగా అని అనేవారు నాన్నగారు. తర్వాత సజీవమైన విశ్వాసం ఉండాలి, ఆ సత్యం దగ్గర స్వేచ్ఛ ఉంది ఉషా మనకి. స్వేచ్ఛ ఎక్కడ ఉంది అసలు చెప్పు,
ఒక్క హృదయంలోనే స్వేచ్ఛ అండి.
అవునమ్మా, అశాంతితో అలమటించే కన్నా శాంతిగా మిగిలిన జీవితం మనం గడుపుకోవటం ముఖ్యం కదమ్మా మనకి.
అవునండి,
పద్మ అంటే నేను అదే అనుకుంటున్నాం, మనం ప్రయాణం రాకడ అయిపోయింది.
అవును
ఏమ్మా, పోకడలో ఉన్నాం ఇప్పుడు ఇంకా.
అంతే అంతే, అవును
ఏమ్మా, అది అది కూడా పోకడలో వెళ్ళిపోతాం అని కూడా అనుకోదు, ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.
అంతే అంతే,
కాకపోతే మన ఆఖరి శ్వాస వరకు నాన్నగారి మీద ఇష్టం, నాన్నగారి మీద విశ్వాసం, నాన్నగారి మీద ప్రేమ అలా ఉంచేలాగా ఆయన ప్రార్థిద్దాం అమ్మా.
అవునండి,
ఆయన పాదాల దగ్గర ప్రార్థిద్దాం. తర్వాత ఒక్కటి చెప్పి ఆపేస్తాను ఉషా.
అలాగే అలాగే,
మనకి శవ సౌందర్యం ఇష్టంగా ఉంటుందమ్మా, ఈ దేహానికి అలంకారం చేసుకోవటం. తర్వాత ఈ దేహానికి సంబంధించి ఇంక ఎవరు ఈగ వాళ్ళని ఇవ్వం, దోమ వాళ్ళని
ఇవ్వం,
దీని మీద పక్కోళ్ళ మీద ఏనుగులు వెళ్ళిపోయినా మనకి పర్వాలేదు,
పట్టించుకోం.
ఈ శవ సౌందర్యాన్ని శివ సౌందర్యంగా మార్చుకోమన్నారమ్మా నాన్నగారు. శవానికి ఇప్పుడు ఇది శివుడు ఉంది, ఆలయం అవుతుంది, శివాలయం అవుతుంది మనకి. ఇప్పుడు శివుడు వెళ్తే మన శివాలయం, కానీ మనల్ని ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు,
మనసు
మనసు వెళ్తాంది, మనసు వెళ్తాంది ఏమా, దాని నుంచి మనం ఈ శవ సౌందర్యం నుంచి శివ సౌందర్యంలోకి వెళ్ళిపోవాలమ్మ ఉషా.
అవునండి, ఇది ఇక్కడ ఒక మాట నాన్నగారు అదే ఒక సందర్భంలో అన్నారనమాట, దేశబంధు అని పిలిచేవారంట ఎవరిని, చిత్తరంజన్ దాస్ ని మహాత్మా గాంధీ దేశబంధు అనేవారంట. అంటే ఫ్రెండ్ ఆఫ్ ది నేషన్ అన్నట్టు. ఏ ఆయన మరణించినప్పుడు మహాత్మా గాంధీ అన్నారంట, దేశబంధు ఇస్ డెడ్ లాంగ్ లివ్ దేశబంధు అని నాన్నగారు అన్నారు. కాంట్రడిక్టింగ్ గా చెప్పాడేంటి, దేశబంధు చనిపోయాడు అంటున్నాడు, లాంగ్ లివ్ దేశబంధు అంటున్నాడు ఏంటి, అంటే ఏంటి అన్నారనమాట. అంటే దేశబంధు ఇస్ డెడ్ అంటే దేశ ఆయన శరీరం చనిపోయింది, చిత్తరంజన్ దాస్ శరీరం మరణించింది కానీ చిరస్థాయిగా మనందరి హృదయంలో నిలిచిపోయాడు.
నిలిచిపోయాడు అమ్మా,
మనందరూ బతికున్నాం కానీ ఈ సవాలంట.
అవునమ్మా బతుకున్నా నిజమే. అంటే పోయాక నలుగురు మోస్తారు, ఇప్పుడు మనం మోసుకుంటున్నాం అనేవారు భగవాన్.
అవును అవును అంటే అంటే ఎలా జీవిస్తే మనం అందరి హృదయాల్లో నివాసంగా ఉండిపోతామో అలా మనం జీవించాలి తప్ప లేకపోతే మీ జీవితం ఏంటి, ఇంకా మీరు సవాల్తో సమానం అన్నారు అనమాట.
అంతేమ్మా, తెలుసుకోకపోతే ఈశ్వరుడుగా జీవించకపోతే అదేమ్మా. కానీ ఈశ్వరుడు నా ఆలయంగా చూద్దామమ్మా దేహాన్ని కూడా.
అవును అవును అంటే
అమ్మా, దేహంగా చూడకుండా ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఆలయంగా దీన్ని చూద్దాం. తర్వాత మనసు గోల ఎలా ఉంటుందంటే నాన్నగారు చెప్పేవారు, పోలేరమ్మ ఊరేగింపు వెళ్ళిపోతుంది అనుకో రోడ్డు మీద, డప్పులు ఆ మోతలు కేకలు రంకెలు భజంద్రీలు ఇంకా రజంలో ఏమి వినిపించదు మనకి.
అవును,
మనసు చేసే గోల అలా ఉంటుంది అన్నారమ్మా. ఆ మనసు గోల అణిగిపోయాక ఊరేగింపు వెళ్ళిపోయాక మనకి ప్రశాంతంగా
వస్తుంది కదా. అవును
వస్తుంది కదా. అలాగే మనసు గోల కూడా అణిగిపోయాక మనకి అలాంటి ప్రశాంతత వస్తుందమ్మా. ఇప్పుడు ఇందాక మనకి ఎక్స్పీరియన్స్ అయింది అది.
అవును అవును అంటే
మనసు గోల అణిగిపోయిందా, అణిగిపోయి దాని ఆ దానిలో ఉన్న లోపల ఉన్న ప్రశాంతత మనకి
అంటే అంటే ఆ రుచి చూడడం వల్లే ప్రయాణం తేలికైందంటి. అంటే ఈశ్వరుడు అనుగ్రహం రుచి మనకి ఆయన సమక్షంలో అపారంగా, అంటే ఆ దయ ప్రవాహం కింద లోపల నుంచి హృదయంలో ఎన్నో సార్లు మన భక్తులందరూ ఆయన సమక్షంలో కాదు, ఆయన సబ్జెక్ట్ వింటూ ఉంటే కాదు, అలాగ పొందడం వల్లే మనం సునాయాసంగా అంటే వాలుగాల్లో సైకిల్ తొక్కినట్టుగా మన ప్రయాణం సాగుతుంది.
అవును ఉషా, ఒక్కోసారి బెదిరించేసేవారు ఉషా. ఎలా అంటే నాన్నగారు ఎలా అనేవారు అంటే, మీకు తెలుసుకున్నారా తెలుసుకోండి, ఈశ్వరుడిగా జీవించండి, లేకపోతే ఎన్ని వేల గోతులు మీకోసం ఎదురు చూస్తున్నాయో అనేవారు. ఈ గొయ్యి వాళ్ళ ఈ దేహం వదిలేసాక ఇంకొక
గొయ్యి ఇంకా ఇంకా గొయ్యికి అంతలేదులేండి ఆంటీ,
అందులేదు నానా. అందుకని ఈ ఆ గోతుల్లోకి వెళ్లకుండా ఇప్పుడే ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన్ని ఆరాధించండి, ఆయనగా జీవించండి అని చెప్పేవారమ్మా. స్వభావం మారటం చాలా కష్టం అనేవారు ఉషా.
అవునండి అవును,
మానవ స్వభావం మారటం చాలా కష్టం అని దానికి తేలిక చెప్పారు. అది ఇంకో సత్సంగంలో
చెప్పుకుందాం. అలాగే అంటే
నానా కుక్కపల్లిలో చెప్పారు కమ్యూనిటీ హాల్ లో, నాన్నగారు ఒకసారి నన్ను బెదిరించేశారు ఉషా.
పర్వాలేదు చెప్పండి,
నువ్వు సబ్జెక్టు చెప్తావా చెప్పవా అన్నారు నన్ను. లాస్ట్ సావిత్రి గారి ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా చిన్న లక్ష్మి నువ్వు సబ్జెక్ట్ చెప్పాలి అంటే నేను మాట్లాడేదాన్ని కదా. అప్పుడు నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది కదమ్మా, కొంచెం తెలిసేది కాదు నాన్న, మాట్లాడేదాన్ని కాదు. ఎన్నిసార్లు అడిగేవారు అప్పుడు నా కూడా నాన్నగారి దగ్గర కూర్చునే వాళ్ళు, అదేంటండి మీకు సిగ్గు అనిపించట్లేదా, నాన్నగారు అన్నిసార్లు నువ్వు సబ్జెక్ట్ చెప్పు చెప్పు అంటా ఉంటే మీరు మాట్లాడరేంటి అనేవారు. తలంచుకుని వచ్చేసేదాన్ని నాన్న, కానీ మళ్ళీ ఇప్పుడు మాట్లాడించేది ఆయనే అమ్మా, ఇన్స్పిరేషన్ ఆయనే.
అంతే కదా అంటీ, అంతే కదా, డెఫినెట్లీ డెఫినెట్లీ.
అది అది కృష్ణుడు ఇది ఒకటి చెప్తాను నాన్న నాకు, ఎందుకంటే శరీరాలు ఎప్పుడోకప్పుడు గోతుల్లోకి వెళ్ళిపోయాయమ్మా. ఏమ్మా కృష్ణుడు నిర్యాణం గురించి చెప్తాను, నాలుగే ముక్కలయ్యి. ద్వారక నుంచి కృష్ణుడు యోగ తపస్సులోకి వెళ్ళిపోవడానికి తపోవనంలోకి వెళ్ళిపోయాడంటమ్మా. అంతా మొత్తం మహాభారత యుద్ధం అయిపోయింది, అంతా
చేశాడు.
తపోవనం వెళ్ళిపోయి అక్కడ యోగ నిద్రలో ఉండగా పూర్వజన్మలో వాలికి సాయం చేశాడు కదా రాముడు,
సుగ్రీవుడికి.
ఆ వాలి ఈ రూపంగా వచ్చి బోయివాడి రూపంగా బాణం వేసాడంటమ్మా.
అవును,
వేస్తే అది బొటన్ వేలికి గుచ్చుకుని కృష్ణుడు
దేహపరిచింది.
జరిగితే ద్వారకలో అందరు కృష్ణుడి కోసం చూస్తున్నారంటమ్మా. ఇప్పుడు మన కరోనా వచ్చినట్టే అక్కడ ముసలం పుట్టిందంట ద్వారకలో. అన్ని గొడవలు గొడవలు కింద ఉన్నాయంట. ద్వారక మునిగిపోవడానికి రెడీగా ఉందంటమ్మా. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంట, ఇద్దరు ముగ్గురిని తీసుకుని కృష్ణుడిని ఎత్తుక్కుంటా బయలుదేరి తపోవనానికి వచ్చాడంటమ్మా. వస్తే అందరూ ఎత్తుకుతున్నారంట, ఎక్కడ కృష్ణుడికి అనిపించలేదు. సరే ఒక చోట ఈ పార్థుడికి చూసి ఎతగ్గా ఎతగ్గా చెట్టు కింద బాణం గుచ్చుకున్న ఏలుతో కూడిన బాడీ ఒకటి కనిపించిందంట. కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూశాడంటమ్మా. చూస్తే ఇదివరకే కృష్ణుడు చెప్పున్నాడు, నా దేహ సమాప్తి ఇలా జరుగుతుంది అని చెప్పాడంటమ్మా పార్థుడికి. చెప్తే అప్పుడు చూసి గుర్తుపడితే అంటమ్మా, సాక్షాత్ భగవంతుడైన కృష్ణుడు, భగవద్గీత బోధించిన కృష్ణుడు శరీరం అంతా కేవలం తేళ్లు పాకిపోయి నిర్వీర్యం అయిపోయి పడిందంటమ్మా ఉష.
తెలీదండి.
ఇంకా ఎవరున్నారు, అర్జునుడు ఉన్నాడు, ఇంకో ఇద్దరు ఉన్నారు కూడా. అంతే, అప్పుడు ఈ ముగ్గురు కలిసి ఇంకా మొత్తం గీత అంతా బోధించి ఉన్నాడు కదా.
అవును,
దేహం అశాశ్వతం, ఈశ్వరుడే సత్యం అని మొత్తం గీత అంతా బోధించి ఉన్నాడు కదమ్మా. ఆయనకి చాలా స్థిత ప్రజ్ఞత్వంతో ఉన్నాడంటమ్మా అర్జునుడు. ఎక్కడా కంటమ్మ చుక్క రానివ్వలేదంటమ్మా ఉష. ఆ ఇద్దరు సాయం తీసుకుని కార్యక్రమం పూర్తి చేసి అప్పుడు తిరిగి ద్వారక దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయాడంటమ్మా. అలాంటి కృష్ణుడికే ఏమ్మా, సాక్షాత్ కృష్ణుడికి తప్పలేదు కదా మనం ఎంత చూడడం ఉష.
అంతే కదా అండి, అంతే కదా. అవును,
భగవంతుడి దగ్గరికి మనం
అంటే ఈశ్వరుడి శరీరమే అలా ప్రారంభం తప్పనప్పుడు అసలు ఏ పాటు. అవునండి, అవునండి.
మనం ఏ పాటు అది చెప్పడానికి చెప్పుకొచ్చాను.
ఎక్సలెంట్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.